శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఎలవేల్పు శ్రీమతి మల్లిన సుబ్బాయమ్మ గారి దివ్య ఆశీస్సులతో సభను ప్రారంభిస్తున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు లక్ష్మీ శిరీష. త్రిభాష మహాసహస్రావధాని ప్రణవ పీఠాధిపతి అభినవ సుఖ బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఒక విశిష్టమైన వ్యక్తిని గురువుగారికి పూలమాల వేయడానికి పిలవనున్నాము. వారిని వేదిక మీదకు పిలవడానికి ముందు ఆయన గురించి నాలుగు మాటలు చెప్పాలి. ముందుగా, ఆయన మన ఉండ్రాజవరం గ్రామ ముద్దుబిడ్డడు. 1963కే గుంటూరులో డాక్టర్ పట్టా పుచ్చుకుని అమెరికా వెళ్ళి ఆ దేశంలో ఇంటర్నల్ మెడిసిన్ చేసి తరువాత ఎండోక్రైనాలజీలో ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలోనే స్థిరపడ్డారు. అమెరికాలో ఎన్ని సౌఖ్యాలు ఉన్నా పుట్టి పెరిగిన ఊరు అయిన ఉండ్రాజవరం ఈ ఊరి ప్రజలకు సాయం చేయాలని సుంకువెల్లి మెడికల్ ట్రస్ట్ స్థాపించి మన ఊరిలోనే ఒక హాస్పిటల్ నిర్మించి డాక్టర్ని నియమించి అందరికీ ఉచిత సేవలు చాలా సంవత్సరాల నుంచి అందిస్తున్నారు. వారు అంతటితో ఆగక సుంకువెల్లి ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్థాపించి వొకేషనల్ కాలేజీ ఒకటి మన గ్రామంలోనే నియమిస్తున్నారు. బిల్డింగ్ పనులు పూర్తిగా వచ్చాయి. ఆ కాలేజీలో నర్సింగ్, మెడికల్ ల్యాబొరేటరీకి సంబంధించిన కోర్సులు నిర్వహించనున్నారు. వీరు మన గ్రామాలకు చాలా రోజులుగా వస్తున్నారు. తిరువెంగళమ్మ గారు చెప్పిన ప్రవచనాలు కూడా వచ్చారట. కానీ ఏ హడావిడి లేకుండా వచ్చి ఒక ప్రక్కన కూర్చుని విని వెళ్ళిపోతున్నారట. నిన్ననే మాకు తెలిసింది. వారి నిరారంభరతకు మా జోహారు. ఇటువంటి వారే కదా మా వంటి వారికి ఆదర్శం. అటువంటి డాక్టర్ సుంకువెల్లి సూర్యనారాయణ గారిని వేదిక మీదకు వచ్చి గురువుగారికి పూలమాలత సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. భాగవత ప్రవచనాలకు అందరికీ స్వాగతం. గజేంద్ర మోక్షం వినడం వలనేమో అందరి ముఖాలు ఎంతో తేజవంతంగా కనిపిస్తున్నాయి. గజేంద్ర మోక్షం వివరంగా విని చాలా ఆనందించాము. లక్ష్మీదేవి చీర కొంగు పట్టుకుని సరసమాడు సమయంలో భక్తుడైన గజేంద్రుని పిలుపు విని రక్షించడానికి హరిపడిన కంగారు విని ముగ్ధులయ్యాము. అంతకన్నా లక్ష్మీదేవి ఔదార్యం విని ఆశ్చర్యపడ్డాము. తన భర్త తనను నిర్లక్ష్యం చేసి ఇతరుల కోసం రాకులాడుతుంటే ఏ స్త్రీ సహించగలదు? కనీసం తనకు చెప్పను కూడా చెప్పకుండా చీర కొంగు లాగుకుంటూ వెళ్ళిన భర్త మీద ఏమాత్రం సాధారణ స్త్రీలాగా అలగక ఎంత గొప్ప కోరిక కోరింది. శ్రీమన్నారాయణుడు శరణు వెళ్ళిన గజేంద్రుని మాత్రమే రక్షించాడు. కానీ అమ్మ ఈ కథను విన్న వారందరినీ తరింపచేయమన్నది. అందుకే కదా అమ్మాయింది ఆ మహాతల్లి. ఇతరులకు హితవు చేయడంలో ఎంత ఆసక్తి ఆ తల్లికి. క్షీరసాగర మదనంలో కూడా మరో తల్లి పార్వతీదేవి ఔదార్యం గురించి గురువుగారి నోట విందాం. పార్వతీదేవి ఔదార్యం మన మీద చెరగని ముద్ర వేస్తుంది అనడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. పార్వతీదేవి నోట పోతన పలికించిన పరహితమే పరమధర్మము, పరహితునికి ఎదురు లేదు అనే మాటలు మన హృదయంలో నాటుకుంటే మనలోని స్వార్థం కొంతైనా తగ్గుతుంది కదా. అంతులేని స్వార్థం వలనే కదా నేడు సమాజం ఈ స్థితిలో ఉంది. ఆనాడు శివుడు ప్రజల కోసం విషం తాను తీసుకుని అమృతాన్ని ప్రజలకిచ్చాడు. నేటి ప్రభువుల తీరే వేరు కదా. వీలైతే రాష్ట్రాన్నే తాయలంలా చేసి కొడుకులకి ఇవ్వాలనుకుంటూ కాలగర్భంలో కలిసిపోతున్నారు. చివరకు దేవుని భూములను సొత్తులను కూడా దోచుకుంటున్నారు. అటువంటి వారి వంతు వస్తుంది. తన కొడుకులకు మాత్రమే బాగుండాలని గాంధారి చేసిన ప్రయత్నం చివరికి ఏమైంది? దుర్యోధనునికి ఎటువంటి గతి పట్టింది? ఒక బ్రాహ్మణ పుత్రుణ్ణి కాపాడడం కోసం తన కుమారుడైన భీముణ్ణి బకాసురుడనే రాక్షసునికి ఆహారంగా పంపిన కుంతీదేవి ఔదార్యం మనం మర్చిపోగలమా? గాంధారి స్వార్థమే తన నూరుగురి కొడుకుల నాశనానికి నాంది పలికింది. కుంతీ పరహితమే తన కొడుకులను చక్రవర్తులను చేసింది. సృష్టిలో జీవరాశులంతా వాటి కోసం అవి జీవిస్తాయి. ఒక్క మానవునికి ఇతరులకు సాయం చేసే అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు. ఆ పార్వతీదేవి వలె, ఆ లక్ష్మీదేవి వలె ఇతరులకు మంచి ఆశిస్తూ ఆ తల్లులకు తగిన బిడ్డలు అనిపించుకుందాం. సొంత లాభం కొంత మానుకోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నాడు మహాకవి శ్రీ గురజాడ. ఇంతటితో నా పరిచయ వాక్యాలు ముగిస్తూ ప్రవచనం ప్రారంభించవలసిందిగా గురువుగారిని కోరుతున్నాను.
అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిశ్రీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మగః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయో నుమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాదుగావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మున్యం ఆనతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురగో రసికాగ భువి భావుగా. శ్రీ కైవల్య పదం బుచేరుటకు నై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోలవల సదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. సమస్త సన్మంగళాన్ని సంతు. మనువుల దివ్య చరిత్ర మనం అష్టమ స్కంధంలో చెప్పుకుంటున్నాం. మొదటి మనువు స్వయంభవ మనువు, ఆయన భార్య శతరూప. రెండో మనువు సారోచిషుడు. మూడవ మనువు ఉత్తమ మనువు. నాలుగో వాడు తామసుడు. ఆ తామస మనువు కాలంలోనే గజేంద్ర మోక్ష ఘట్టం జరిగింది. ఇక ఐదవ మనువు ఉన్నాడే, ఆయన రైవత మనువు. బ్రహ్మదేవుడి దగ్గరికి నిరంతరం వెళ్ళగలిగేవాడు. పూర్వం అంతటి శక్తి ఉండేది, దేవతలకి మనకి ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఉండేవి. దేవతలు మనకి విమానాలు పంపిస్తూ ఉంటే ఈ విమానాలలో హాయిగా ఎగురుతూ దారిలో ఏ గుట్టలకి తగిలి కింద పడిపోకుండా హెలికాప్టర్లో వెళ్ళినట్టుగా హాయిగా స్వేచ్ఛగా తిరిగి వచ్చేవారు. ఈ రైవత మహారాజు గారు చాలా గొప్ప రాజు. ఆయన తల్లి రేవతి, ఆయన కూతురు రేవతి. పూర్వం ఒకనొకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, వాడికి ఒక కొడుకు పుట్టాడు. వీడు రేవతి నక్షత్రంలో పుట్టాడు. కుర్రవాడు పుట్టి పుట్టగానే వ్యసనపరుడయ్యాడు, తల్లిదండ్రులు ఏడిపించాడు, సర్వభ్రష్టుడైపోయాడు. వాడితో తల్లిదండ్రులకి పరమశోకం కలిగింది. చివరికి ఆ కొడుకు మధ్య వయస్కుడై చచ్చిపోయాడు. అది కూడా దుర్మరణం పాలయ్యాడు. ఈ కొడుకు పుట్టినప్పటి నుంచి వాడి వల్ల నానా రకాల బాధలు పొంది లోకంలో అపకీర్తి వచ్చి చివరికి వాడు ఎటు కాకుండా చచ్చిపోగానే ఈ తండ్రికి ఆగ్రహం కలిగి, ఈ కొడుకు నాకు ఎందుకు పుట్టాడు, ఎందుకు ఇలా తయారయ్యాడు అని చూశాట. దివ్య దృష్టితో రేవతి నక్షత్రం ప్రథమ పాదంలో పుట్టడం వల్ల ఇటువంటి దౌర్భాగ్యుడు పుట్టాడని తెలిసింది ఆయనకి. ఓసి దుర్మార్గురాల రేవతి, నువ్వెంత పాపాత్మురాలివే, నా కొడుకుని ఇలా భ్రష్టుని చేస్తావా, హుం అన్నాడంతే పైకి తిరిగి. ఆ ఒక్క హుంకారంతో రేవతి నక్షత్రం ఢామ్ అని పైనుంచి కిందకు ఒక ఉల్క రాలినట్టు రాలి కింద పడిపోయింది. అది పడిపోయిన పర్వతమే సుధామ పర్వతం. అక్కడ పుట్టే కాంతిని సౌదామిని అంటారు. ఎప్పుడైనా మెరుపు తీగని సంస్కృతంలో సౌదామిని అంటారు. ఎందుకంటే సుధామ పర్వతంలో రాయికి రాయి తగిలితే ఒక రకమైన మెరుపు వస్తుంది. ఇప్పటికి కూడా కొన్ని గచ్చకాయలు నేల మీదలు కొడితే, ఎప్పుడైనా గచ్చు మీద అరగదీస్తే కాంతి పుడుతుంది, మెరుపు పుడుతుంది. ఆ సుధామ పర్వతం మీద ఉన్న రాళ్ళు ఎలా చెమక్ చెమక్ అంటాయి. అందుకే అక్కడ పుట్టింది కాబట్టి మెరుపు తీగకి సౌదామిని అని పేరు. కొండ మీద పడిపోయిందిట. ఆకాశంలో 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం రాజీ చేశాడు ఆయన. అప్పటి నుంచి 26 నక్షత్రాలే ఉన్నాయి. ఇలా ఉండగా భరద్వాజుడు అనేవాడికి ఒక కూతురు పుట్టింది. ఎవరా కూతురు? ఈ నేల మీదకి రాలిపోయిన రేవతి నక్షత్రంలో ఉన్న కాంతి ఆ కూతురుగా పుట్టింది. ఆమెను తండ్రి భరద్వాజుడు బాగా పెంచాడు. ఒక మంచి వరుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అప్పుడు అమ్మాయి అంది, నాన్నగారు మీ ఇష్టం, మీరు ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినా పర్వాలేదు, ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు, కానీ నేను కోరిన ముహూర్తంలో పెళ్లి చేస్తేనే నేను ఆ పెళ్లి చేసుకుంటానందిట. నీకేం ముహూర్తం కావాలన్నాడు ఆయన. రేవతి నక్షత్రం యొక్క మేన లగ్నంలో పెళ్లి చేయండి అంది. ఇప్పుడు ఎక్కడుందే రేవతి నక్షత్రం? ఫలానా మహర్షి ఒక ఆయన చాలా ఆగ్రహంతో నేల మీద పడగొట్టేశాడు అన్నట్ట. అంటే ఆ ఋషి అంత గొప్పవాడు, మా నాన్న చవట అంది ఆవిడ. కొద్ది గిల్లింది. ఒక నక్షత్రాన్ని పైనుంచి కిందకి పడగొట్టగలిగేట ఒక ఋషి, మా నాన్న భరద్వాజ మహర్షి. ఈయన చవట అయి ఉంటే ఈ నక్షత్రాన్ని తిరిగి పైకి తీసుకెళ్ళలేడు. ఈ నక్షత్రం ఉంటేనే పెళ్లి చేసుకుంటాను నేను, ఆలోచించుకో, నువ్వు గొప్పవాడువో చవటవో అంది. అలా అంటావా అన్నాడు. తన తపశ్శక్తి అంతా ధారపోసాడు. ఈ నక్షత్రం రాలిపోయిందని మళ్ళీ తేజస్సుతో నింపి ఆకాశంలో నిలబెట్టాడు. తిరిగి రేవతి నక్షత్రం నిలబెట్టాడు. ఆ రేవతి నక్షత్ర యుక్త మేనలగ్నంలోనే తన కూతుర్ని చంద్రాంశతో పుట్టిన ఒక మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. చంద్రుడి అంశతో పుట్టిన వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదిగో వారికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన రైవత మనువు, ఐదవ మనువు. మనకి భాగవతంలో రైవతమరువు ఐదవమరువు అని చెప్పు ఊరుకుంటాడు. ఈ కథ తెలియాలంటే మార్కండేయ పురాణానికి వెళ్ళాలి. అందుకే పురాణాలు 18 ఇంటర్లింక్డ్, ఒక పురాణంతో మరో పురాణానికి సంబంధం ఉంటుంది. ఒక్క పురాణం మాత్రమే చదివితే వాడు పురాణం చెప్పడానికి అనర్హుడు అని ప్రారంభంలో చెప్పడానికి గల కారణం వేదవ్యాసుడు ఇదన్నమాట. అదిగో ఆ రైవత మరువుకి మళ్ళీ రేవతి అనే కూతురు కూడా పుట్టింది. ఆ రేవతి అనే కూతురుని బలరాముడికి ఇచ్చి కూడా పెళ్లి చేశాడు ఆయన. ఈ రైవత మరువు కాలంలో శ్రీ మహావిష్ణువు భూలోకంలో లక్ష్మీదేవితో పాటు ఇంటింటికి తిరిగేవాట. తిరిగి లక్ష్మీ శిరీష, నువ్వేమో నీలం చీర కట్టుకున్నావు, నేనేమో హాయిగా చక్కగా మా ఆయన ఎలా పిలిస్తే అలా వెళ్ళానని అందరికీ నా గురించి బాగా చెప్పావు. నువ్వు కూడా అలాగే నీ భర్తను రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత పొరపాటును కూడా కొంగును కట్టుకోకుండా ఇతరులకు ఉపకారం చేయడానికి పంపించమ్మా అని చెప్పేది లక్ష్మి ఇంటింటికి వచ్చి పోరం. ఇలా ఇంటింటికి వచ్చి అందరికీ ధర్మబోధ చేసి ప్రతి ప్రాణిని మరొక ప్రాణికి ఉపకారం చేసేలాగా తీర్చిదిద్దింది ఆనాడు లక్ష్మీదేవి. రైవత మనువు కాలంలో లక్ష్మీనారాయణులు ఇంటింటికి వచ్చేవారు. మనం కూడా ఆ మనువు కాలంలో ఉంటే ఇక్కడ కూడా వచ్చేవారు, కాసేపు ప్రత్యక్షంగా మాట్లాడేవారు. ఇప్పుడు రాలేక కృష్ణారావు గారిని కృష్ణకుమారి గారిని పంపించారు. అది తేడా. మొత్తం మీద వీళ్ళు అంశతో పుట్టిన వాళ్ళే. ఎందుకంటే వైద్యో నారాయణో హరిహి, అది అసలు కాదు. వైద్యుడు అంటే విష్ణు స్వరూపుట. వీళ్ళు ఈ వైద్యులు మానసిక వైద్యులు, శారీరక వైద్యులు కూడా, మనస్సుకు కూడా గొప్ప వైద్యం చేయిస్తున్నారు కనుక. ఇది ఆయన చూడండి ఎంత సింపుల్గా ఉన్నారు. ఆయన పలానా యుఎస్ఏ నుంచి తిరిగి రిటర్న్ అయ్యి వచ్చినటువంటి డాక్టర్ గారని చెబితే కానీ తెలియదు. ఇలాగే సింపుల్గా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా గొప్ప వాళ్ళు అవుతారట. రాగానే అట్టహాసముగా రాజు బిడ్డలు రవి తేజములు అనగాక ముందు కత్తి కూర్చుని అడావుడు కూర్చుని పెడితే వాళ్ళకంత గొప్ప వాళ్ళు అవుతారు. అది ప్రజలు చేయాలి, వీడు అట్టహాసం చేయకూడదు. అదిగో ఆ మహానుభావులు లక్ష్మీనారాయణులు అంత సింపుల్గా తిరిగారు. అది ఐదవ మరువు కాలం. ఇక ఆరవ మరువు చాక్షుష మరువు. చక్షువు అని ఒక ఆయన ఉన్నాడు. చక్షుస్తనూజుండు చాక్షుషుండను వాడు ఆరవ మనువయ్యే. ఈ చక్షువు యొక్క కొడుకు చాక్షుషుడు. ఇతడు ఆరవ మనువయ్యాడు. ఇదిగో ఇతని కాలంలో విష్ణుమూర్తి భూలోకంలో పుట్టాడు. ఆయన కూర్మావతారం ధరించి మందర పర్వతాన్ని పైకెత్తాడు. అంటే ఈ పాలసముద్రం చిలకడము, కూర్మావతారం ఎత్తడము, మందర పర్వతం పైకెత్తడము ఏ మనువు కాలంలో జరిగిందంటే ఆరవ మనువు కాలంలో జరిగింది. ఇప్పుడు మనం ఏడవ మనువు కాలంలో ఉన్నాం. ఆ ఆరవ మనువు కాలంలో శ్రీ మహావిష్ణు లక్ష యోజనముల వెడల్పు కలిగిన మహాకూర్మ రూపం ధరించాడని సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుకు చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయి అసలు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది, పాలసముద్రాన్ని చిలికారు దేవతలు రాక్షసులు కలిసి అని విన్నాం కానీ దానికి కారణమేమిటి, ఆ కార్యక్రమం ఎలా సుసంపన్నమయ్యింది, ఈ కథ అంతా మాకు సంపూర్ణంగా వినిపించు. ఇంట్లో ఉన్న కొండెడు పెరుగు చిలకడానికే ఇవాళ ఓపికలు లేక మిషన్లు పెట్టేస్తున్నారట కలియుగంలో. ఏకంగా సముద్రాన్నే చిలికారంటే అది మాటలు కాదు, మహాప్రయత్నం చేసి ఉంటారు దేవదానవులు. ఆ ప్రయత్నం దాని వెనక ఉన్న కథ కమామిషు చెప్పమని గానే చెబుతున్నా విను అన్నాడు సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుతో. ఈ అభినవ సుఖుడు మీకు చెబుతున్నాడు ఒకప్పటి మాట. దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. ఆయన వెడుతూ ఉంటే దారిలో రంభ అని పేరు కలిగిన ఒక అప్సరస కనపడింది. అంటే ఏప్రిల్ ఒకటి విడుదలలో ఆ ఒకటి అడక్కులో ఉన్న రంభ కాదు, స్వర్గంలో ఉన్న ఒరిజినల్ రంభ. ఆవిడ పారిజాత పుష్పములతో ఒక చక్కని మాల అల్లింది. సాధారణంగా దండ ఎప్పుడు తన వెళ్ళలో వేసింది, తన చేత్తో తను తీయకూడదు, అది తీస్తే దోషం. తీయాలంటే దానికి ఒక చిన్న జపం చేసుకుని తీయాలి అని శాస్త్రం. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే దండ వేయగానే తట్టుకోలేకపోతున్నాయి మెడలు, కొంచెం చల్లగా నీళ్లతో ఉండడం అయితేనేమి. ఈ మధ్యన ఒక చోట ఏమో దండ వేశారు, అప్పటి నుంచి ఉపన్యాసం మనిషి ఇలా కోక్కోవడం మొదలెట్టాయి. ఏమిటో చూస్తే అందులో ఆకు పురుగును గొంగళియో ఉంది. వీడు ఎలా ఉపన్యాసం చెబుతాడో చూద్దామని కాస్త అందులో పెట్టారో ఏమిటో తెలియదు కానీ మొత్తం మీద అంచేత ఈ బాధలో పడలేక కలియుగంలో దండ ఎక్కువసేపు భరించలేకపోతున్నారు. అన్నిటికీ మించి ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎక్కువ మంది నాబోటి బక్క చిక్కిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అంటే దుఃఖంలో ఉంటారు, అది వేరే వాళ్ళ అదృష్టం. కానీ ఈ సన్న మెడతోటి మైకే భరించలేకపోతున్నాడు, తలకాయ ప్రాణం తోక్కొస్తుంది రొక్కుంటూ ఉంటే ఇంక ఈ దండేమోస్తాడు వాడు. అందుకని ఈ బాధపడలేక తీసేస్తున్నారు. కానీ శాస్త్ర నియమం ఏమిటంటే తన మెడలో వేసిన దండ తాను తీయకూడదు. అందుకని దుర్వాస మహర్షి ఏం చేశాడు, దండ ఆవిడ గుచ్చి ఇచ్చింది రంభ, ఈ దండని తాను వేసుకోలేదు. రెండు కారణములు, ఆయన సన్యాసి, ఆయనకి దండల మీద కానీ ఇంకో దాని మీద కానీ వ్యామోహం ఏమీ లేదు. ఆయన గురించి చెబుతూ సంస్కృతంలో గర్గాచార్యుడు సమలోష్టాస్మ్య కాంచన అన్నాడు. అంటే మట్టిని బంగారాన్ని సమానంగా చూస్తాడు. మట్టి ఇచ్చినా ఓటే ఆయనకి, బంగారం ఇచ్చినా ఓటే. అయ్యి బాబాయ్ బంగారం బాబు అది బంగారం అని మురిసిపోడు ఆయన. మట్టి అంతే సమానం ఆయనకి. నిజంగా అనుకుంటాం కానీ మనం ఒళ్ళంతా బంగారం వేసుకున్నా ఎన్ని కంకణాలు వేసినా, అఫ్కోర్స్ వేసుకోవడం అవసరమే, ఇది సన్మానం చేస్తే. దీనికోసం ఎంపర్లు అడక్కర్లా. ఈ బంగారం వేసుకున్నా ఈ శరీరం అలాగే వెళ్ళిపోతుంది, మట్టి పెట్టుకున్నా వెళ్ళిపోతుంది, కూడా పట్టుకెళ్ళేది లేదు. కానీ ఎందుకో తెలియదు కానీ మానవుడికి ఖచ్చితంగా ఇన్ని కబుర్లు చెబుతాము మనం. మాట వరసకి ఇంత పెసర బంగారం పోయిందంటే వాడికి జీవితంలో నిద్ర పట్టదు. అదే కింద కూర్చున్నా కాస్త మట్టి అట్టుకుంటే చిన్న దిక్కుమాలను మట్టి దులిపేసుకు ఒరిగిపోతాం. నిజానికి ఆ బంగారం ఈ మట్టిలోంచి పుట్టింది. మట్టి గొప్ప బంగారం అండి. ఈ మట్టి లేకపోతే వాళ్ళు ఈ మొక్కలు ఉన్నాయా, అక్కడ కృష్ణుడు విగ్రహం ఉందా, ఈ పక్కనేమో చిన్న తామర పూల కొలను ఉందా, మీరు కూర్చోడానికి అసలు ఆసనాలు ఎక్కడ ఉంటాయి, ఉట్టి బంగారం మీద అంతసేపు కూర్చుంటాం, కూర్చోలేము. అయినా ఏమిటో తెలియదు, బంగారం మీద వ్యామోహం, మట్టి మీద ద్వేషం మానవుడికి. కానీ ఆయన మట్టిని బంగారాన్ని సమానంగా చూసేవాట. దేని మీద వ్యామోహం లేదు. అంతటి పరమ పూజ్యుడు ఆయన. నాకెందుకు ఈ సన్మానాలు అనుకున్నాడు. ఆమె కష్టపడి దేవలోకం నుంచి తెచ్చిన పారిజాత పుష్పాలతో అల్లిన పవిత్ర మాలిక చేత్తో పుచ్చుకుని వైకుంఠానికి వెళ్ళాడు. దేవదేవుడు శ్రీమన్నారాయణుడు వయ్యారంగా పరుపు మీద పడుకుని ఉన్నాడు. ఆ పరుపు పాపరేడు ఆదిశేషుడు. ఆదిశేషుడి పరుపులో చాలా సుఖాలు ఉన్నాయి. ఈ పరుపులు ఓ చోట గట్టిపడిపోతాయి, ఓ చోట మెత్తగా ఉంటాయి. 4 రోజులు వాడితే ఆ తర్వాత చిరిగిపోతాయి. కానీ ఆదిశేషుడి పరుపు ఉందే అస్సలు చిరిగిపోదు, నీళ్లల్లో ఉన్నా నారిపోదు, ఎక్కడున్నా పారేసినా అలాగే ఉంటుంది, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. ఆయన తప్ప మనం పడుకోలేము. పాము మీద మనం పడుకుంటే తర్వాత జీవితంలోకి వాళ్ళు నిద్రట్టదు, అడిగిపోతాం. కింద కూర్చుంటేనే కింద ఏ పామన్నా పరిగెట్టిందంటే, గురువు గారండి మేము శ్రద్ధగా పురాణం వింటామండి అన్నవాడు ఒక్కడు ఉంటాడేమో చూడండి, ఒక్క పామును వదిలిపెడితే. కానీ ఆయన కాబట్టి మహానుభావుడు, సమస్త లోకాలని పరిపాలించగలడు. హాయిగా పాలవెల్లిలో పడుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర. ఓ దేవా జగన్నాథ, దేవేంద్రాదుల చేత నమస్కారం అందుకునేవాడివి. నీ చరిత్రం సుగుణాల మయం. ఒక్కనాడు కూడా నీ చరిత్రలో అపవిత్రత లేదు. సాధారణంగా మానవుడి జీవితంలో ఎక్కడో చోట చిన్న దోషం ఉంటుంది, దానివల్ల వాడికి చెడ్డ పేరు రావచ్చు. కానీ నిన్ను మాత్రం వేలెత్తి ఎవరూ చూపించలేరు. అంత పవిత్రమైన చరిత్ర కలిగిన వాడి. 24 గంటలు పవిత్రంగా ఉంటావు. ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం ఎరగని వాడివి నీవు. అటువంటి నీకు నమస్కారం. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఏ లోకానికైనా వెళ్ళగలిగే శక్తి నీవు నాకు ఇవ్వడం వల్ల ఎక్కడి భూలోకం, ఎక్కడి వైకుంఠం ఇక్కడికి రాగలిగాను. ఇదిగో కొండంత దేవుడికి కొండంత పత్రివ్వలేను కానీ ఈ పుష్పమాలిక నీకు వేస్తున్నాను అని మెడలో వేశాడు. స్వామివారు ఆ మెడలో వేసుకున్న మాలిక తీశాడు. మళ్ళీ తిరిగి ఆయనకి ఇచ్చేసేట ప్రసాదంగా. ఈ ప్రసాదం కళ్ళకు అద్దుకుని ఎవరికి ఇద్దాం ఈ ప్రసాదం అనుకున్నాడు. ఎవరో ఒక అర్హుడికి ఈ విష్ణువు ఇచ్చినటువంటి శేషమాల ఇవ్వాలి. శేషమాల అంటే తీసేసింది దాన్ని. ఒకసారి స్వామి ధరించిన వస్త్రాన్ని శేషవస్త్రం అంటాం, మెడలో వేసి తీసిన మాలని శేషమాల అంటాం. ఇది వేసుకోవడం చాలా అదృష్టం, మహాభాగ్యం. అందుకని ఎవరు అర్హుడు ఉంటాడా, అర్హుడైన వాడికి ఈ మాల ఇద్దామా అనుకుంటే అది పుచ్చుకొస్తున్నట్టు ఆయన. దారిలో 4 దంతాలు కలిగిన తెల్లని ఏనుగు ఐరావతం మీద ఎక్కి వస్తున్నాడు ఇంద్రుడు. ఆ రోజు కొంచెం సెలవు అనుకుంటాను, హాలిడే అనుకుంటాను, కొంచెం పుచ్చుకుని వస్తున్నాడు ఆయన. ఇంద్రుడు కూడా వాళ్ళ లోకంలో ఒక ప్రత్యేకమైన మద్యం ఉంటుంది. అక్కడ కూడా చిన్న చిత్తగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆయన పుచ్చుకున్న మైకంలో వస్తున్నాడు ఆయన హాయిగా. అదొక రకమైన సుర, ఇక్కడున్నది అసుర. సరే మొత్తం మీద ఈ మైకంలో ఉన్న ఆయనకి ఈ దుర్వాసుడు కనబడ్డాడు. ఎంత మైకంలో ఉన్నా ఈ దిక్మాల మైకం అండి బాబు. ఒక్కొక్కడు ఆ టైంలో ఏం మాట్లాడతాడో తెలియదు. పెద్ద పెద్ద గొంతుకు లేచిపోతుంది, అన్కంట్రోల్డ్ అయిపోతాడు అనమాట. మహాభయంకరమైనటువంటి వ్యసనాల్లో కల్లా సప్త వ్యసనాలు ఇదొకటి. ఆ వ్యసనంలో పడిపోయి ఈయన ఎదురుగుండా ఉన్న దుర్వాసుని చూశాడు. ఈయన మహర్షి, దండం పెట్టాలని తెలుస్తోంది కానీ ఏనుగు దిగాలని పెంచట్లో ఓపిక లేదు లోపల. అందుకని ఎర్రబడిన కళ్ళతోటే నమస్కారం మహర్షి అన్నాడు ఆయన. మహర్షి గారికి అవేం అక్కర్లేదు కదా, నమస్కారం ఆయన అన్నాడు, ఆశీర్వదించాడు. ఇదిగో ఈ పుష్పమాల నీకు ఇస్తున్నాను అన్నాడు. ఈ మాల కాదు, అక్కడ ఆయన చేతిలో ఉన్న మాల, ఆ పారిజాత పుష్పమాల చేతికి ఇచ్చేట. అది చూసి వెంటనే శిరస్సులు వేసుకోవాలి. విష్ణోః నైవేద్య భోజీ చ, విష్ణు నైవేద్యం ఇచ్చి ఇవ్వగానే అనుభవించాలి. ఇది శాస్త్రం చెబుతున్నది. అనుభవించడం అంటే ఏమిటనమాట, పూలు దండిస్తే మెడలో కానీ నెత్తి మీద కానీ పెట్టుకోవాలి, ఏదన్నా ప్రసాదం ఇస్తే కొబ్బరికాయో అరటిపండో ఇస్తే దాన్ని చక్కగా తినాలి. అలా తింటే ఆ క్షణం నుంచి వాడికి మహాయోగం పడుతుంది. విష్ణు ప్రసాదం నెత్తి మీద పెట్టుకోగానే లక్ష్మీదేవి వాడిని వరిస్తుంది, లక్ష్మీవంతుడు అవుతాడు వాడు. పూర్వం అందుకే ఎప్పుడైనా ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, శాశ్వతంగా బ్రహ్మ వైవర్త పురాణం దేవీ భాగవతం ఇదే ఘట్టం యథాతథంగా రాసింది, కొంచెం ఎక్కువ రాసింది అంతే తప్ప. భాగవతంలోనూ ఉంటుంది పాల సముద్ర మథనం, ఇక్కడ ఉంటుంది. బ్రహ్మ వైవర్తంలోనూ దేవీ భాగవతంలోనూ రెండు శ్లోకాలు అదనంగా చెప్పారు. విష్ణు ఆలయానికి వెళ్ళగానే ఒక పువ్వు ఇస్తే ఆ పువ్వు వెంటనే కళ్ళ కత్తుకుని శిరస్సు మీద పెట్టుకోవాలట, ఆడైనా మగైనా. మేము మగవాళ్ళం కదండి, జుట్టు మీద ఎలా పెట్టుకుంటామంటే ముందు తల మీద పెట్టుకో, తర్వాత కింద పడిపోయినా పర్వాలా. అసలు నాకు జుట్టే లేదండి, దిక్కుమాలిన తలకాయండి నాది ఏంటంటే, లేకపోయినా పర్వాలా, గుండున్నా గుండు చేసుకున్నా పెట్టుకోమన్నాడు. అంతగా ఒకసారి పెట్టుకున్నాక పడిపోతుంది అనుకుంటే అప్పుడు చెవిలో పెట్టుకో లేదా జేబులో వేసుకో, కానీ పారేయకు. విష్ణు ప్రసాదం శిరస్సు మీద వెంటనే ధరించాలి. ధరిస్తే దాని ప్రభావం ఏమిటో మీకు తెలుస్తుంది. ఒక ఏడాది పాటు రోజు అలా ధరించండి, తర్వాత వచ్చి చెప్పండి నాకు. ఆ తర్వాత రారు చాలామంది. పెద్ద గొడవ ఏంటంటే, ఒక ఏడాది పాటు అలా ధరిస్తే కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి. లక్షలు వచ్చాక పురాణం ఎందుకు వింటాం? ఇంట్లో కూర్చుని టిక్కు టిక్కు అని టీవీ పెట్టుకు చూస్తాం, అప్పుడు గురువుగారు చెప్పింది మర్చిపోతాం. అప్పుడు ఇంట్లో ఒక ఏడాది టీవీ చూశాక మళ్ళీ పోతాయని క్షవరం, అప్పుడు మళ్ళీ అయ్యోహో అని మళ్ళీ గురువుగారి దగ్గరకు వస్తారు. ఈ మానవులకు అన్నీ సాగితే గురువుగారు ఎందుకండి? ఎప్పుడు గురువుగారి దగ్గరకు వస్తారంటే వాడికి ఏ పని అవ్వకపోతేనో, చావు దెబ్బలు నలుగు తగులుతేనో బాగా అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడట. దుఃఖమే సుమిరను సపకరయి సుఖమే కియా నకోయి, జో సుఖమే సుమిరను కరయితో దుఃఖ కాకే హోయి అన్నాడు. అందుకే కబీర్దాస్, దుఃఖం వస్తే అందరికీ దేవుడు గుర్తుకొస్తాడనమాట. అయ్యి బాబోయ్ కష్టాలు వచ్చాయి అని ఏడుపు వస్తుంది అనమాట, అప్పుడు స్మరణ చేస్తాడు. అదే సుఖం వస్తేనా, దేవుడు లేడు దియ్యలేడు, ఇది నా అదృష్టం అండి, నేను కష్టపడి సాధించానని వేషం వేలేస్తాడు. వారి పిచ్చాడా, సుఖంలో ఉండగానే భగవత్స్మరణ చేస్తే నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? అంతరార్థం దుఃఖం దుఃఖం అనిపించదు, దాన్ని సహించగలిగే శక్తి వస్తుంది. కానీ అదేమిటో తెలియదు. అప్పుడు మాత్రం భగవద్ధ్యానం, భగవత్ కథలు వీటి మీదకి దృష్టి కొద్దిమంది కారణ జన్ములకు పెడుతుంది. ఎక్కువ మంది సుఖంలో ఉన్నప్పుడు మాత్రం లాలసత్వంలో పడిపోతారు. ఒక్క దుఃఖం వస్తేనే భగవంతుడు గుర్తొస్తారనమాట. ఎప్పుడు వస్తారు గురువుగారి దగ్గరికి? మా అమ్మాయి కండి జాతకం అండి, పెళ్ళి అవ్వలేదండి. మా అబ్బాయి కండి పిల్లలు పుట్టలేదండి. లేకపోతే నాకు వ్యాపారం దివాళా అవుతుంది. అప్పుడు అప్పుడు దేవుడి గురించి వస్తారు. ఇదే రోజు భక్తి శ్రద్ధలతో ఒక నియమం నిష్ట పెట్టుకుని చెయ్యండి నిష్కామంగా. అసలు ఈ కోరికల గురించి బెంగెట్టుకోకర్లా, నిత్యం తీరుస్తాడు ఆయన. ఇది నేను నా సాధనతో చెబుతున్న మాట. నాకేముంది, ఒక రూపాయి ఆస్తి ఉందా? ఇవాళ ఇన్నేసి లక్షలు పెట్టి అక్కడ పీఠం కట్టగలుగుతున్నానంటే, యావత్ ప్రపంచం తిరగగలుగుతున్నానంటే కేవలం విశ్వాసంతో ఒకనొక దివ్యశక్తి పరాశక్తి ఉంది అని నమ్మడం, ఆ నమ్మిన దాన్ని నిష్టగా ధ్యానం చెయ్యడం, నియమ నిష్టలతో గడపడం, అర్చన చేసేటప్పుడు అటు సూర్యుడు ఇటు పడితేనా సరే ఎవడు ఎంత గేలం వేసినా ఏ వ్యసనానికి లొంగకుండా ఉండడం, ఇంతటి కఠోర ఇంద్రియ నిగ్రహం సాధన ఉంటే దేనైనా సాధిస్తాం. మనకు ఆ ఇంద్రియ నిగ్రహం కావాలి. మీరు కూడా అంతటి వాళ్ళు అవ్వాలి. అవ్వడం కోసం డాక్టర్ గారు మీ అందరి చేత పిల్లల చేత రోజు ఇక్కడ చిలక పలుకులు పలికిస్తారు, లేదా సరదా కోసం కాదు. లక్ష్మీదేవిలో ఉన్న ఆదర్శం గురించి చెప్పడమే కాదు, అది పిల్లల చేత ఎదుగు చెప్పిస్తున్నారంటే 10 సార్లు చెప్పక చెప్పక ఓహో లక్ష్మి తన భర్తని లోకశ్రేయస్సు కోసం విడిచిపెట్టింది, రేపు నాకు పెళ్ళవుతుంది, అప్పుడు మా ఆయన్ని దిక్కుమాలాడు, ఎక్కడ తిరిగి వచ్చావరా అని అప్పడాల కరతో డెప్ప మీద కొట్టకుండా ఆయన్ని కూడా కాస్త 10 మందికి సేవ చెయ్యి అని నేను పంపుతానని మీరను అనుకోవాలనే ఉద్దేశంతో ఆయన మీ చేత చెప్పిస్తున్నారు. లేదా ఆయన చెప్పలేక కాదు, ఆవిడ చెప్పలేక కాదు, లేదా చక్క మహాపండితులైనటువంటి మా ఏకరాము గారు, సుశర్మ గారు, గొత్తివారు ఇలాంటి వారితో చెప్పిస్తే ఇంకా బాగా చెప్పగలరుగా, చెప్పలేక కాదు. కానీ కారణం ఇది, మిమ్మల్ని ఇందులో భాగస్వాములు చెయ్యాలి, మీలో ఒక మార్పు తీసుకురావాలి. లోకంలో మీలో ఇంద్రియ నిగ్రహం, ఒకనొక పవిత్రత, కార్య దక్షత్వం, కార్యశూరత్వం, లోకశ్రేయస్సు కోసం పాటుపడడం, ఇవన్నీ ప్రజలలో నెలకొల్పాలి, వారిలో పెంపొందించాలి, వివర్ధమానం చెయ్యాలి. అది వారి కోరిక. అందువల్ల ఆ క్షణమే విష్ణు నైవేద్యం శిరస్సును పెట్టుకోవాలి. అదే శివమాల్యమైతేనో శివాలయంలో పువ్వివ్వగానే దాన్ని వెంటనే నందీశ్వరుడి మీద పెట్టాలి, అది నెత్తి మీద పెట్టుకుంటే ఇక డామ్ మర్నాటి నుంచి వాడికి పనులు అవ్వవు, సక్రమంగా ఐశ్వర్యం నశిస్తుంది, డామడి చచ్చిపోతాడని కాదు. శివాలయంలో శివ నైవేద్యం అంటే శివ పుష్పాలు అవి ఒక నంది మాత్రమే భరించగలడు, మనలాంటి సామాన్య మానవులు మొయ్యలేం. అందుకే ఆలయంలో పువ్విపోగానే ఏం చేస్తాం, నందీశ్వరుడి మీద పెడతాం, ఆయన అంతటి సమర్థుడట. అదే విష్ణువాలయంలో మాత్రం శిరస్సును ధరించాలి. అమ్మవారి పుష్పమైతే అది కూడా కళ్ళకత్తుకుని శిగలో పెట్టుకోవాలి. ఇవి శాస్త్ర నియమములు. అలాగే గణపతి ఆలయానికి వెళ్ళగానే అక్కడ గరికి ఇస్తేనే పువ్వు కాదు పుచ్చుకోవడం, అక్కడ గరిక ప్రత్యేకం. ఆ గరికను కూడా కళ్ళకత్తుకుని శిరస్సును కానీ చెవిలో కానీ పెట్టుకుంటే వాడికి కార్యసిద్ధి అవుతుంది. ఇవన్నీ మనకి బ్రహ్మవైవర్త పురాణం, దేవీ భాగవతం, నవమస్కందం చెబుతున్నాయి. ఇప్పుడు అటువంటి విష్ణు నైవేద్యం పట్టుకొచ్చి నీ శిరస్సు మీద వేసుకోరా అని నీకు ఇస్తే ఇంద్ర కండకావరంతో అహంకారంతో మదంతో మత్తుడివై ఈ పూలమాల పుచ్చుకోకుండా ఉంటావా అన్నాడు దుర్వాసుడు. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే ఇంద్రుడికి ఆ పూలమాలు ఇచ్చాడు ఆయన, శిరస్సును పెట్టుకుంటాడు లేక మెడలో వేసుకుంటాడని. కానీ ఇంద్రుడు మైకంలో ఉన్నాడని చెప్పాం కదా, మైకంలో ఉన్న కారణం చేత దాన్ని మెడలో వేసుకోలేదు, తల మీద పెట్టుకోలే, అటు ఇటు ఇలా తిప్పాడు. తిప్పి ఐరావతం కుంభస్థలం మీద వేసేట, మెడ మీద వేసేట ఈ పూలమాల, ఏనుగు మెడ మీద వేశాడు. ఆ క్షణమే ఏనుగు మెడ ధగధగలాడిపోయింది, దాని ముఖంలో ఏదో తెలియని ఒక దివ్య కాంతి వచ్చింది, ఆ ఏనుగు వెలిగిపోయింది 1000 సూర్యుల కాంతితో. ఇంద్రుడిని కింద పారేసింది, ఆ ఏనుగు పారిపోయింది ఆ క్షణం. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ, నా పురాణంలో ఎంత గొప్పతనం ఉందంటే ఎంతటి వాడికైనా జోచ్యుదానందోగోముందాలి పరమానంద రామ గోవింద ఇంట్లో నిద్ర పట్టిన వాళ్ళంతా నా పురాణానికి వస్తే హాయిగా నిద్రపోవచ్చు, మళ్ళీ జీవితంలో ఇంట్లో నేను నిద్రపోవడం అక్కర్లేదు. సరే వాసుదేవ హరివాసుదేవ, అది ఇంద్రుడు కింద పడ్డాడు ఢామని పాప. దుర్వాసుడు కళ్ళెర్ర చేశాడు, రేరే మూఢ లుబ్ధ ఎందర ఎంత దుర్మార్గుడివిరా, అతి పవిత్రమైన విష్ణువు మెడలో వేసిన శేషమాల తీసి ఆయన నాకిస్తే నేనేమో నీ బోటివాడికి ఇచ్చి నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేద్దాం, మంచి పదవి ఉన్నవాడిని చేద్దామని కష్టపడి పట్టుకొస్తే ఈ విష్ణు ప్రసాదాన్ని ఏనుగు మెడ మీద వేస్తావా, ఆ ఏనుగు నిన్ను కింద పారేసి పారిపోయింది, ఇది తిరస్కారం, ఇది మహాపాపం, ఏనుక్కి చాలా గొప్ప శక్తి రావచ్చుగాక, కానీ నువ్వు కావాలని నిర్లక్ష్యంతో మైకంతో ఆ మాలని నిర్లక్ష్యం చేసావు, నువ్వు సర్వనాశనం అయిపోయి నీ ఐశ్వర్యం అంతా పోయి నీ సమస్త సంపద లక్ష్మీదేవితో పాటుగా పాలసముద్రంలో కలిసిపోగాక, నువ్వు బెచ్చగాడి అయిపోదువుగాక అని చెప్పించేశాడు. ఆ క్షణమే ఇంద్రుడి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ మాయమైపోయి పెచ్చగొడ్డలు తయారయ్యాయి, చింకిగొడ్డలు. ఆయన ఏనుగు, ఆయన సంపదలు అన్ని సముద్రంలో చూస్తుండగా కలిసిపోయాయి. చేతులకున్న కంకణాలు, కాళ్లకున్న గండపెండేరాలు, చెవులకున్న కొండలాలు, నెత్తి మీద కిరీటం, సమస్తం సముద్రంలో అలా నడిచి నడిచి వెళ్ళి కలిసిపోయాడు. ఇంద్రుడికి మైకం దిగింది, కంగారు పడిపోయాడు, గజగజలాడిపోయాడు. దుర్వాస మహర్షి కాళ్ళ మీద పడిపోయాడు, కాళ్ళ మీద పడి స్వామీ రక్షించండి, అపరాధం చేశాను, ఈ శాపాన్ని ఉపసంహరించుకోండి అన్నట. అప్పుడు దుర్వాసుడు చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. మూఢుడా, లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటాను కొన్ని చోట్ల ఉండను అన్నది, ఎక్కడ ఉంటానంది ఎక్కడ ఉండనంది, ఇవి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అన్నమాట. ఎత్ర శంఖధ్వనిర్నాస్తి, ఎక్కడ శంఖధ్వని ఉండదో ఆ ఇంట్లో ఎక్కువ కాలం లక్ష్మి ఉండదు. అందుకే ఇంటికి ఎవడైనా వచ్చి జంగమదేవర భయని శంఖం ఊత్తే మీరు ఆనందపడండి, చీచి ఆపు అనకూడదు. అలాగే సన్నాయి ఊతూ ఉంటాడు చూసారా ఇంటి ముందు గంగిరెద్దువాడు, అలా సన్నాయి ఊదిన చోట కూడా ఐశ్వర్యం ఉంటుంది, లక్ష్మి ఉంటుంది. ఎందుకో పోతన గారు తెలుగులో అనువాదం చేయలే వీటిని, ఈ సంస్కృత శ్లోకాన్ని కొంచెం కథ క్లుప్తం చేశాడు ఆయన, లేకపోతే ఇంకా పెరిగిపోతుందని. ఎప్పుడు ఇంటిలో శంఖం ఉండాలి, పూజామందిరంలో శంఖం ఉండాలి, లేదా ఇంటి ముందు శంఖధ్వని ఉండాలి, అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎక్కడ తులసి ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది, ఇంటి ముందు తులసి ఉండాలి. రెండు చేతులతో తలకాయ బరుకు బరుకుని గోక్కుంటారు కదా దురద బుట్టి దిక్మాల పేరు, ఓ తోటను తో తోటకి వెళ్ళిపోతాం. ఇళ్ళకి వాడు పనిది గోక్కోవడమే గోక్కోవడం. అలా రెండు చేతులతో తలకాయ పొరుక్కునే చోట కూడా లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు ట్రై చేసి చూడండి ఒకసారి గోక్కునే అంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదని చెప్పేసింది. అలాగే కింద కూర్చుని గట్టి అస్తమాటు తుంపుతూ ఉంటారు కొంతమంది లాన్లో కూర్చుని, అలా గట్టి తుంపే వాళ్ళ ఇంట్లో. నేను చెప్పిందంతా సుస్పష్టం, మీకు ఇందులో ఏమీ అప్రామాణికం లేదు. నా దగ్గర పుస్తకం ఉంది, చూపిస్తాను. ఇవాడ ఒకవేళ చూపించలేకపోతే రేపు పొద్దున మీరు గుర్తియండి, తెలుగు తాత్పర్యంతో సహితంగా చూపిస్తాను. పుట్టిన గడ్డి గిల్లి నోట్లో పెట్టు కొరిగితే కూడా, గడ్డి నోట్లో పెట్టు కూడా కొరకూడదు. గడ్డి ఆవు కోసం, ఈ లక్ష్మి కోసం, మీ లక్ష్మి పోగొట్టుకోవడానికి కాదు. అంచేత గడ్డి కూడా కొరకూడదు, తుంపకూడదు అనవసరంగా. అలాగే చీటికి వాటికి కొన్ని స్పృశించరాని స్థలాలు ఉంటాయి మానవ శరీరంలో. పబ్లిక్గా ఉన్నప్పుడు అస్తమాటు అలా స్పృశించకూడదు, అస్తమాటు ఆవులు ఎంచకూడదు. ఇవన్నీ నియమాలు అన్నాడు. గేదెలు ఎంచచ్చు కావాలంటే, ఆవులు ఎంచకూడదు. తర్వాత రెండోది ఏం చెప్పాడు, బంగారాన్ని సరిగ్గా ఈ మూర్ధ భాగంలో ధరించకూడదు. ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది, ఇక్కడ బంగారాన్ని ధరించకూడదు. పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటే వాడికి మంచి ప్రయాణ సౌకర్యం బాగుంటుంది. వాడి కోసం రోజు కారు టైం కల్లా వచ్చేస్తుంది. బ్రిడ్జి దగ్గర నిలబడితే కారు చెక్కించుకుంటుంది. పాదాల దగ్గర కంకణాలు ఉంటే, బంగారం ఉంటే. ఈ మధ్యన చాలామందికి అనుమానం, కొంచెం జాగ్రత్తగా వినవలసిన కట్టాలి. కాళ్ళకి బంగారు పట్టీలు పెట్టుకోకూడదండి అని ధర్మ సందేహాల్లో అడుగుతున్నారు. పెట్టుకోకూడదని ఎవరో చెప్పారట. ఎందుకు చెప్పారంటే, దిక్మాలు కూడా బంగారం పట్టీలు పెట్టుకోవచ్చునే చెబితే మీరు ఇంటికి వెళ్ళి మొగుళ్ళు అడిగితే వాడు కొనలేదు కొనద్దు. ఇప్పుడు అసలే 10,000 కాసి 10-12,000 13,000 ఎంత పెరిగిందో తెలియదు. కానీ అంచేత అది కష్టం కనుక ఈ బాధ పడలేక వెండి పట్టాలు పెట్టుకోండి అన్నారు మన వాళ్ళు ఎవరో మధ్యలో. కానీ శాస్త్రం ఏంటంటే బంగారం పట్టీలు పెట్టుకోవడం చాలా మంచిది. డబ్బు ఉంటే మీరు పెట్టుకోండి, నాకు కూడా ఇస్తే నేను పెట్టుకుంటా, నాకే అభ్యంతరం. పెట్టుకోవడం మాత్రం మంచిదే. పాదంబులందుంది లక్ష్మి సకల ప్రయాణ సౌకర్యం కలిగించు. ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది పాదాల్లో ఉంటే. ఇక నడుము దగ్గర లక్ష్మి ఉంటేనో వాడికి మంచి భవనాలు వస్తాయి, బిల్డింగులు వస్తాయి. ఏ స్థలం కావాలంటే ఆ స్థలం కొనగలుగుతాడు. వక్షస్థలం మీద ఉంటేనో అటువంటి వాడికి మాణిక్య వస్త్రభూషోన్నతి, రకరకాల మణిహారాలు మంచి వస్త్రాలు ఇవన్నీ వస్తాయి. హృదయ మధ్యంలో గనక లక్ష్మీదేవి ఉంటే, అంటే గొలుసు మధ్యలో చిన్న బిళ్ళలాంటివి తయారు చేసుకుని ఈ మధ్యలోకి వచ్చేలా పెట్టుకుంటే అటువంటి వాడికి అద్భుతమైనటువంటి వాక్ చమత్కారం వస్తుంది. మంజుల వాక్య సమగ్రకాంతి అన్నారు, వాక్ చమత్కారం వస్తుంది. కంఠస్థానంలో ఉంటే వాడు సంగీతం బాగా పాడగలుగుతాడు. భ్రూమధ్యంలో లక్ష్మీదేవి ఉంటే వాడు ఏ ఆజ్ఞాపన చేస్తే ఆజ్ఞాపన అంతా నిజమవుతుంది. నుదుటి గనక ఇక్కడ గనక లక్ష్మీదేవి చేరితే అటువంటి వాడు తపశ్శక్తి సాధిస్తాడు. వాడు అంటే అయిపోతుంది ఆ పని, వాక్శుద్ధి. ఇది దాటి ఈ నెత్తి మీద కడితే లక్ష్మి వాడిని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అనవసరంగా గోళ్ళు గిల్లడాలు, గోళ్ళు కత్తిరించుకోవడం, నోట్లో వేళ్ళెట్టుకోవడాలు, ఇలా కొరకడాలు ఇటువంటివన్నీ చేయకూడదు. మధ్యాహ్నం దాటిన తర్వాత క్షవరం చేసుకుంటే కూడా కొంతకాలానికి వాడికి మోక్షం కూడా క్షవరం అయిపోతుంది. ఎప్పుడు 12 గంటల లోపే ఈ క్షవరాధికాలు చేయాలట. ఆఫ్టర్ 12 వెళ్ళిపోయి బరుకో బరుకొని గీకించకూడదు గడ్డాలు, ఈ దుట్టు, ఇవన్నీ శాస్త్ర నియమాలు. ఇలా చాలా చెప్పాడు. అవన్నీ మనకి ఇప్పుడు చెప్పలేం కానీ సంస్కృతంలో ఉన్న వాటిని, అవన్నీ కథకు కొంత ఇబ్బంది కూడా కలిగిస్తాయి. అవి విని అసలు కథను మర్చిపోతాం. ఇలాంటి మహాపాపాలు చేయకూడదు. విష్ణుమూర్తి దగ్గర నుంచి వచ్చిన ఏ వస్తువుని నిర్లక్ష్యం చేయకూడదని నీకు తెలియదా? నువ్వు చదువుకున్నవాడివి కాదా? వేద పండితుడువు కావా? ధర్మములు ఎరగని వాడివా ఇంద్ర? అయినా నీలో మరో మనిషి ఉండి మద్యపానం మత్తులో పడి అపరాధం చేశావు. ఇదిగో నీకు నేను శాపం పెట్టా. ఆ శాపాన్ని వెనక్కి తీసుకోవడం నా వల్ల కాదు, కానీ విష్ణు పాదాలు పట్టుకుంటే నీకు మళ్ళీ శుభం కలుగుతుంది. తొందరలో నువ్వు ఏనుగు మెడలో వేసావు కదా ఈ దండ, ఆ ఏనుగు తలకై తెగిపోతుంది. ఆ ఏనుగు తల సమస్త లోకాలలో పూజ్య వస్తువు అవుతుంది. అర్థమైందా మీకేమిటో? ఆ ఏనుగు తలే విఘ్నేశ్వరుడికి తల అయ్యింది. తర్వాత అసలు రహస్యం అది. ఈ ఏనుగు వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు గణపతి తలకాయని శివుడు కోసేసిన తర్వాత ఈ ఏనుగు తలనే పట్టుకొచ్చి అతికించాడు. అప్పటి నుంచి విష్ణువు యొక్క శిరస్సులో ఉన్న మాల శేషమాల తన మెడ మీద వేసుకోవటం వల్ల ఒక గజముఖం శాశ్వతంగా పూజార్హత పొందింది, గణపతి ముఖం అయిపోయింది. అంత అదృష్టం కలిగింది దానికి. నిజంగా దాన్ని భక్తితో వేసుకుంటే ఇంద్రుడికి ఏ భాగ్యం కట్టేదో. అందుకే విష్ణుం అన్నారు గణపతిని కూడా, విష్ణు స్వరూపుడు. ఇక నీకు మాత్రం ఈ దారిద్ర్యం తప్పదు. కానీ పశ్చాత్తాపంతో కాళ్ళ మీద పడ్డావు కనుక నీకు విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుగాక. శ్రీ మహావిష్ణు అనుగ్రహం వల్ల నీకు తిరిగి లక్ష్మి లభించుగాక అని దీవిస్తున్నాను అన్నట్టు. చాలండి, ఆ మాత్రం దీవించారు అన్నాడు ఆయన. వెంటనే బయలుదేరాడు, బ్రహ్మ దగ్గరికి వెడదామని బయలుదేరాడు. చూస్తే దారిలో దేవతలంతా కనబడ్డారంట. అసలు వాడు దేవతలను పోల్చుకోలేకపోయాడు. దివాళా ఎత్తేసిన వ్యాపారులు ఉంటారు చూసారా, అలా ఉన్నారంట దేవతలు. ముక్కులు చీదుకుంటూ ఒకళ్ళు హా అని ఆవులించుకుంటూ కొంతమంది, అసలు దరిద్రంతో బాధపడుతూ సరైన గుడ్డలు లేక నానా అసహ్య స్థితిలో ఉన్నారు దేవతలంతా. వాళ్ళంతా ఇంద్రుడు చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యో దేవతలారా, మీ సంపదలన్నీ పోయాయా, మీకు ఈ దురవస్థ కలగడానికి నేను మూలకారకుండయ్యానా, ఎంత పాపం చేశాను అనుకున్నాడు ఆయన. శచీదేవికి కూడా సంపదలు లేవు పాపం, ఆవిడ భిక్షం ఎత్తుకోవడం మొదలెట్టింది. చివరికి దుఃఖం తట్టుకోలేక గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు బృహస్పతి బ్రహ్మలోకానికి తీసుకెళ్ళాట. సవిశేషోత్సవ సంవిధాతకు నతత్సంత్రాతకుం సత్తపో నివగాభీష్ట వర ప్రదాతకు జగన్ నిర్మాతకుం ధాతకుం సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకుం సత్తపో నివగాభీష్ట వర ప్రదాతకు జగన్ నిర్మాతకుం ధాతకుం వివిధ ప్రాణిలలాట లేఖన మహావిద్యానుసంధాతకు. పరమ పవిత్రుడు పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు బ్రహ్మదేవుడు. వీళ్ళు వెళ్ళేసరికి ఇంద్రుడు, బృహస్పతి, దిక్పాలకులు, సకల దేవతలు వీళ్ళంతా కలిసి వెళ్ళారు. ఆయన తెల్ల తామర పువ్వు మీద కూర్చున్నాడు, పుండరీకాసనం మీద ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆ క్షణమే కాపాడతాడు ప్రజల్ని. మహాతపస్సు చేసిన వాళ్ళకి వరాలు ఇస్తాడు ఆయన. జగత్తులు నిర్మించేవాడు, సృష్టికర్త ఆయన. అందుకే ఆయనని బ్రహ్మ అన్నారు. సమస్త ప్రాణులకి నుదుటి వ్రాతలు రాస్తాడు. అటువంటి బ్రహ్మదేవుడికి భక్తితో నమస్కరించారు. బ్రహ్మదేవుడు కాసేపటికి కళ్ళు విప్పాడు. ఇంద్ర, అహంకారం తగ్గిందా? ఒక చిన్న పదవి వస్తేనే ఇంత అహంకారం నీకు వస్తే ఇన్ని లోకాలని పరిపాలించే శ్రీ మహావిష్ణువుకి ఎంత అహంకారం ఉండాలి? కానీ ఆయనకి ఎప్పుడైనా అహంకారం ఉన్నదా? ఆయన సమస్తానికి అతీతుడు. ఆయన అసలు జ్ఞాని. ఎంత సంపద ఉన్నా, ఎన్ని పదవులు వచ్చినా నిర్వికారంగా ఉంటాడు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. విజ్ఞానులు సంపదలు చూచి పొంగిపోరు, దారిద్ర్యానికి కుంగిపోరు. పదవులను చూచి అహంకరించరు. పదవులు లేనప్పుడు ఏమీ లేదని తలపట్టు కూర్చోరు, అతీతంగా ఉంటారు. అది మనం శ్రీ మహావిష్ణువు ద్వారా నేర్చుకోవలసింది. పరమ పూజ్యుడైన దుర్వాస మహర్షికి అపచారం చేసావు, ఉన్న సంపదలు పోగొట్టుకున్నావు, నీతో పాటు అందరికీ తంటా తెచ్చిపెట్టావు, నిన్ను ఆశ్రయించుకున్న దేవతలందరికీ దిక్కు లేకుండా చేసేసావు కదయ్యా. సరే, అయ్యింది, ఏదో అయ్యింది, మహానుభావుడివి, పెద్దవాడివి అంచేత నిన్ను తిట్టకూడదు, అందరం కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెడదామన్నట్ట. అందరూ కలిసి వెళ్ళారు. చూడండి మీకు ఆశ్చర్యం, తీరా వీళ్ళంతా కష్టపడి అక్కడికి వెడితే అక్కడ విష్ణువు లేడు, మాయమైపోయాడు. పాల సముద్రం ఉంది, సముద్రంలో ఆదిశేషుడు ఉన్నాడు, కానీ ఆదిశేషుడి మధ్యలో పయనించి శయనించి ఉండవలసిన స్వామి లేడు, ఎవరికీ కనపడలా. అసలు భగవంతుడు సర్వాంతర్యామి, అంతటా ఉంటాడు. అంతటా ఉండేవాడు కేవలము వైకుంఠంలో మాత్రమే ఉంటాడనే ఉద్దేశంతో వీళ్ళు రావడం వల్ల వీరికి ఆ పూట దర్శనం ఇవ్వలేదట ఆయన. పైగా ఇంద్రుడి అపచారం కూడా, అందుకే ఇంద్రుడికి కనపడలా. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు వెంటనే, పురుషం పురుష సూక్తేన ఉపతస్తే సమాహితగా నిత్యం పురుష రూపంలో తిరిగే పరమాత్మని ఆ క్షణమే పురుష సూక్తం చదివి ధ్యానం చేసి మేలుకొలిపాడు. స్వామిని లెమ్మన్నాడు. పురుష సూక్తం చదవగానే అప్పుడు ఎదురుగుండా విష్ణు ప్రత్యక్షమయ్యాట. ఎలా కనపడ్డాడు? ఒక వేయర్కులు కూడినట్టి కరువై ఉద్యత్ కృపామూర్తి అయి. పోతన గారు యథాతథంగా ఇలాగే రాశాడు.
ఒక వే ఎర్కులు కూడినట్టి కరువై కాంతితో వచ్చాడు. అది ఎటువంటి కాంతి? 1000 మంది సూర్యులు ఒకేసారి కలిసి వస్తే ఎలా ఉంటుంది? అంతటి కాంతితో ప్రత్యక్షం అయ్యాడు. అంటే సాయి ప్రత్యక్షమైతే 1000 మంది సూర్యుల కాంతి ఆయన ముఖంలోంచి కనబడుతుంది అన్నమాట. అంతటి ప్రభాభాసమానుడు ఆయన. ఉజ్జకృపామూర్తి అయి పరమ కరుణా సముద్రుడు ఆయన. ఆయనలో కరుణ తప్ప పొరపాటును కూడా ఎవరిని ద్వేషించడం ఉండదు. ఎంత అపరాధం చేసిన వాడినైనా క్షమిస్తాడు ఆయన. కలలోనంతను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయం బునల్ నిజ పదాబ్జాతం బులుల్లంబులో తల్లపం అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నై నయిచున్ సునిశ్చల భక్తి భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతుల్. ఎంతటి మహానుభావుడు ఆయన. ఒకడు దుర్మార్గుడు, ఏనాడు కృష్ణ శ్రీమన్నారాయణ అని ఆయనని తలుచుకోలేదు సరిగదా. అసలు విష్ణువు లేడు, దేవుడు లేడు అని లోకంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. హైదరాబాద్లో కూర్చుని ఎర్రజెండా బూతు తిరిగాడు, దేవుడు అనేవాడు ఉంటే పెరగబట్టుకుంటానని. ఈ విధంగా ఎర్రజెండా బూతు తిరిగే ఒకనొక పరమ దుర్మార్గుడు, దుర్బలుడు, నీచుడు, క్షుద్రుడు, అల్పుడు, పరమనాస్తిక చక్రవర్తి అయిన ఒకనొక వ్యక్తికి ఒకప్పుడు అనుకోకుండా కష్టం వచ్చింది. కష్టం వస్తే తట్టుకోలేకపోయాడు. ఓరి దేవుడో, ఈ తట్టుకోలేకపోతున్నాను, ఈ కష్టంలోంచి బయట పడలేకపోతున్నాను, ఇన్నాళ్ళు నిన్ను తిట్టాను, ఇప్పుడు నువ్వు ఉన్నావని నమ్మాను, నన్ను కష్టాలలో నుంచి పారవేయి బయటికి, నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తే ఈయన వెంటనే అరే రరే నీ కష్టాలు వచ్చాయా అని పరుగు పరుగును వచ్చి తనను తానే సమర్పించుకున్నట్ట. అంతేగాని ఏమో ఇంత పూర్వం నన్ను తిట్టావు, దేవుడు లేడన్నావుగా, ఇప్పుడు నేను కావాల్సి వచ్చానా, నేను రాను, నీ ఇష్టం వచ్చినట్టు చావు అనలా. ఇన్నాళ్ళు తనని తిట్టిన దుర్మార్గుడు, దుర్బలుడు ఆపదలో తలుచుకోగానే పాతవన్నీ మరిచి ఆ క్షణమే తనను తానే సమర్పించుకుంటాట ఆయన. అంతటి కరుణా స్వరూపుడు ఆయన. నిజంగా భక్తితో ప్రార్థిస్తే సంపదలు ఇవ్వకుండా ఉంటాడా? అందుకే ఉజ్జకృపామూర్తి అయి ప్రత్యక్షమయ్యాడు. సమస్త శుభలక్షణాలతో ఉన్నాడు ఆయన. సౌందర్యముతోటి పోల్చడానికి వీలులేని సౌందర్యం. అంతటి పరమసుందరాకారుడు ప్రత్యక్షమయ్యాడు. మేఘ గంభీరస్వరంతో స్వామి రాన్నట్ట, దేవేంద్ర నీకు వచ్చిన శాపం సంగతి తెలుసు, మీ సంపదలన్నీ సముద్రం పాలైపోయాయని తెలుసు, నువ్వొక్కడివి దుర్వాసుడి వల్ల శాపం పొందితే నీతో పాటు ఈ దేవతలే కాదు నాకు కూడా నష్టం కలిగిందన్నాడు. నీకు నష్టమేమిటని అడుగుతావేమో, దుర్వాసుడు లక్ష్మీదేవి మొత్తం నశించిపోవాలని చెప్పించడంతో నా భార్య లక్ష్మి కూడా సముద్రం పాలైపోయింది, ఇప్పుడు నాకు కూడా మా ఆవిడ లేదు, నా భార్య లక్ష్మి లేదు, నేను కూడా ప్రస్తుతం పేదవాడి కింద లెక్క అయిపోయానన్నాడు ఆయన. అంచేత గొప్పవాడు తప్పు చేస్తే ఎంతమందికి నష్టం ఆలోచించారా? చిన్నవాడు తప్పు చేస్తే వాడి తప్పు వాడినే బాధ పెడుతుంది. ఒక గొప్ప స్థాయిలో ఉన్నవాడు తొందరపడి ఒక ప్రకటన ఇస్తే అది గొప్ప ముంచుతుంది, స్టేట్ స్టేట్ అంతా కూడా దేశాన్ని అంతటినీ నాశనం చేస్తుంది. అంచేత పై స్థాయిలో ఉండే కొద్దీ ఇంకొంచెం జాగ్రత్తగా నాలుగు అదుపులో పెట్టుకోవాలట. ఇప్పుడు నేను ఏదన్నా చెప్పానంటే ఇది ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఉన్నదన్నట్టే చెప్పాలి. మేము మాగోటి వాళ్ళం, శివాలయానికి వెడితే ఆ పువ్వు నంది మీదే పెట్టండి అంటే మీరు అలాగే చేస్తారు, అలా కాదు నెత్తి మీద పెట్టుకోండి అంటే పెట్టుకుంటారు. కారణం నేను ప్రామాణికుండని తెలుసు కనుక. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అసత్య వాక్యం చెప్పకూడదట, అది రహస్యం అక్కడ. ఎందుకంటే వీడిని కొన్ని లక్షల మంది ఆదర్శంగా తీసుకుంటారు కనుక. నీవు 3 లోకాలకి ఇంద్రుడివి, ఒక చిన్న అపచారం చేసి ఎంతమంది దగ్గర ఉన్న లక్ష్మిని పోగొట్టేసావు కదయ్యా. సరే అయ్యింది, ఏదో అయ్యింది. అజ్ఞాని అయిపోయిన దాని గురించి ఏడుస్తాడు, కానీ జ్ఞాని ఏం చెయ్యాలని ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరంతా ఏం చేస్తారంటే, పాలమున్నీటి లోపల సర్వ తృణ లత ఔషధములు తెప్పించి వైచి, మీరంతా ఎక్కడెక్కడున్న గడ్డి, దర్భలు, లతలు, ఔషధాలు, చెట్లు ఎక్కడెక్కడున్నాయో అన్నీ పీక్కురండి. వాటన్నిటిలో ఔషధీయ గుణాలు ఉండాలి. అలా ఔషధాలకి పనికొచ్చే తీగలన్నీ పట్టుకొచ్చి సముద్రంలో వేసేయండి. ఉట్టి పాల సముద్రం తిరగడం లాభంలా, అందులో ఈ రకరకాల ఔషధులకు సంబంధించిన మొక్కలు కూడా వేయమని చెప్పారు. మూలికలు వేయాలి, వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి అందులో పెట్టండి, వాసుకిని దానికి తాడు చెయ్యండి, మీరు పాల సముద్రం చిలకండి. కానీ ఈ పాల సముద్రం చిలకడం మీ ఒక్కరి వల్ల అవ్వదు, కేవలం దేవతలు ఈ పని చేయలేరు, మీకు సాయం కావాలి. ఆ సాయం కూడా ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, బలవంతులు మొండివాళ్ళు అయిన రాక్షసులే పని చేయగలుగుతారు. అంచేత రాక్షసుల్ని కూడా మీరు ఏం చేస్తారు, సాయం అడగండి, మీరు వారు కలిసి పాల సముద్రం చిలకండి. అనగానే దేవతలు అన్నారట, మేము పెడితే తంతారు కదండి రాక్షసులు, వాళ్ళకి మాకు పడదు కదండి, దిక్కుమాల మా రెండు పార్టీలు ఎలా కలుస్తాయండి, అటు సూర్యుడు ఇటు పొడిచినా ఈ రెండు పార్టీలు మా స్టేట్లో కలవం కదండి అన్నారు వాడు. అదే తెలివి తక్కువతనం. అవసరమైనప్పుడు ఈ స్టేటు ఆ స్టేటు అని లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా, అందరూ ఓకమ్మడిగా కలవాలి ఏ పని చేసినా. అది అత్యావశ్యక స్థితి. రాక్షసులకి మీకు పరమ విరోధం అయి ఉండొచ్చుగాక, మీలో మీరు ఎంతైనా కొట్టుకోవచ్చు కాక, కానీ పని వచ్చేసరికి మీరు కలిసిపోవాలి. ఎందుకంటే మీరు ఒకే అక్క చెల్లెళ్ళ బిడ్డలు. దితిపుత్రులు దైత్యులు, అదితిపుత్రులు ఆదిత్యులు, కలిసి ఉంటే ఏ పనైనా చేయొచ్చు. ఎంత అద్భుతమైన వాడు చెప్పాడు, విష్ణు దగ్గర మనం నేర్చుకోవాలి ఏమిటో తెలుసా, పాము అలా పొంచి పొదలో దాక్కుని కప్ప కోసమో ఎలక కోసమో దాక్కుంటుందిట, ఎలక దగ్గర దాకా రాగానే లటుక్కుని వెళ్ళి పట్టుకు తినేస్తుందిట. అలాగే జ్ఞాని కూడా సమయం కోసం కాసు కూర్చుని సమయం రాగానే తన పని మొదలుపెట్టాలి. ఈ సృష్టి మొత్తం కాలవశం, కాలం వల్లే సుఖం కలుగుతుంది, కాల ప్రభావంలో దుఃఖం వస్తాయి, కాలమే సుఖదుఖములకు కారణమదిప, కాలమే సుఖదుఖములకు కారణమదిప అన్నాడే. సుఖదుఖాలకి కారణం కాలం, కాలమే మన చేతిలో ఏం లేదు, అన్నీ కలిసి వస్తే, కాలం కలిసి వస్తే నా అంత గొప్పవాడు లేడంటాం, కాలం కలిసినప్పుడు ఏడుస్తూ కూర్చోవాలి. అందుకే ఒక్కొక్కప్పుడు సమయం వచ్చినప్పుడు విజృంభిస్తాడు ఒకడు, మళ్ళీ సమయం కలిసినప్పుడు కిక్కును మనకూడదు. దుఃఖము వద్దు సుఖము వద్దు, రెంటికి అతీతంగా ఉండు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కాలంలో విజృంభించడానికి సర్వలోకాలలోనూ మూల కారణమైన సమస్త సంపదలను ఇచ్చేటటువంటి కాలమే మూల కారణం, ఆ కాలమే నేను అని చెప్పాడు ఆయన. పైగా నేనే కాలాన్ని అంటే నా అధీనమై లోకమంతా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మీరు దరిద్రులయ్యారు, అది కాలమహిమ. రేపు మళ్ళీ సంపదలు వస్తాయి, అది కాలమహిమే. కాలం కలిసి రానప్పుడు శత్రువుల దగ్గర తల వంచి నమస్కరించేనా వాళ్ళని కలుపుకోవాలి. రేపు మళ్ళీ కాలం కలిసి వచ్చాక నువ్వెంత అనొచ్చు వాళ్ళని, తప్పదు. సిగ్గు విడిచిపెట్టండి. నేను చెప్పినట్టుగా ప్రస్తుతం రాక్షసుల దగ్గరికి వెళ్ళండి. రాక్షసులకు రాజు బలిచక్రవర్తి ధర్మాత్ముడే. ఆయన్నొక్కడిని పట్టుకుంటే తక్కిన వాళ్ళందరూ కూడా మీకు విరోధులుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం మిత్రులైపోతారు. పని అయిపోయాక మీరు కావాలంటే వాళ్ళని వదిలిపెట్టేయండి. పాల సముద్రం చిలికితే లక్ష్మి వస్తుంది. లక్ష్మే కాదు, మీ అందరికీ బలం తెచ్చిపెట్టే అమృతం పుడుతుంది. అమృతం తాగితే మీలో నూతనోత్సాహం వస్తుంది, నవయౌవనం వస్తుంది, జరామరణాలు లేకుండా పోతారు. అప్పుడు మీరు రాక్షసుల్ని సులభంగా జయించగలుగుతారు. ఈ పని చెయ్యండి. మీరు అనుకోవచ్చు, పర్వతం పైకెత్తడం మా వల్ల అవుతుందా, కవ్వపు తాడుగా వాసుకు ఒప్పుకుంటాడా అని. ఎప్పుడు గొప్ప పని మొదలుపెట్టేవాడు నిర్భయంగా మొదలుపెట్టాలట. అయ్యి బాబు ఎంత పని మనం చేయగలమా అనుకోకూడదు. ముందే ఏడుస్తూ ఉంటే ఇంకేం చేస్తాడు, మనం ఎక్కడ ప్యాస్ అవుతాం అంటే ఎక్కడ ప్యాస్ అవుతాం, అంటే ప్యాస్ అవుతాం అనుకుని దిగాలి పరీక్షలోకి వెళ్ళేటప్పుడు. మనం చక్కగా సన్నగా వైరు బాగా తయారు చేయగలం, విదేశాలకు పంపగలం అనుకుంటే కదా మీరు వైర్లు తయారు చేస్తారు. అయ్యో మన వల్ల కాదండి డాక్టర్ గారు, మేము ఇంట్లో కూర్చుని కాఫీ తాగుతామండి. కావాలంటే పద్మాకర్ గారు వచ్చినప్పుడు రెండు టీ కప్పులు ఇమ్మంటే ఇస్తామండి, లేదా రాజుగారికి ఎవరికైనా రెండు పకోడీలు వేస్తామండి. వైరు చేయలేమండి అంటే ఇంకా వైరు చేయలేనప్పుడు ఇంట్లో కూర్చోడు. అయ్యా మన జీవితం యావత్ జీవితం అలాగే ఉంటుంది. నేను దేనినైనా సాధించగలను అని ధైర్యం చేసి దిగాలట. చేసిన తర్వాత ఆ ప్రయత్నం అలా కొనసాగించాలి, అప్పుడు వాడు విజయం పొందుతాడు. ముందు మనిషికి కావలసింది ఏమిటంటే క్రియాశూరత్వం, ముందు పని మొదలు పెట్టడమే. దానికి తర్వాత ఏమవ్వాలి, ఆత్మస్థైర్యం కావాలి. ఈ రెండు ఉంటే దైవ బలం కూడా తోడవుతుంది, దైవాన్ని నమ్ముకోవాలి. ఈ మూడు ఉన్నవాడికి ఇక తిరుగే ఉండదు. వెళ్ళండి మీ వెంటనే ఉన్నానన్నాడే. అంతేనంటావా స్వామి, ఏం సందేహం లేదు, ఇంక మళ్ళీ మాట్లాడకండి అన్నాడే. వెంటనే ఇంద్రుడు వేషం మార్చేశాడు, తన వాళ్ళని వెంట పెట్టుకున్నాడు. బలిచక్రవర్తి ఆ సమయంలో వింధ్యపర్వతం దగ్గర ఉన్నట్ట. ఆ వింధ్యపర్వతం దగ్గర నముచి శంబరుడు కాల నేమి మరీచి మాలి సుమాలి ఇటువంటి రాక్షసులంతా ఆయన్ని సేవిస్తున్నారు. నివాత కవచులు, కాలకేయులు, పౌలోములు మొదలైన రాక్షసులు కొంతమంది ఎడమ వేపున్నారు. కాలకటంకటేయులు, సాలకటంకటేయులు అనే రెండు రకాల జాతి వాళ్ళు కుడివైపు కూర్చున్నారు. ఇంతమంది రాక్షసులతో పరివేష్టింపబడి ఉన్నాడు ఆ సమయంలో బలిచక్రవర్తి. ఇంద్రుడు ఇక్కడి నుంచే హలో బ్రదర్ అనుకుంటూ బయలుదేరాట. నమస్కారం బలిచక్రవర్తి, నమస్కారం. ఇంత పూర్వం వెళ్ళి తిరిగి పచ్చగడ్డేస్తే బొక్కుమ అనేది చూసారా, సమయం వచ్చింది కలిసిపోయాడు ఈయనంతి. ఇలాగే ఉండాలి మనం కూడా, టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. నేను మాట్లాడినండి, నేను మాట్లాడినంటే ఇంకా తర్వాత మన జీవితం అంతా పోట్లాడే. అందుకని ఈయన వెంటనే ఏం చేశాడు, అక్కడి నుంచే దాసోహం అంటున్నట్ట. ఈ రాక్షసులంతా అదిగో వాడు ఇంద్రుడు మన దగ్గరకు వస్తున్నాడు, పైగా దండం పెడుతున్నాడు, నరికేస్తా ఉన్నారట కత్తులు తీసుకుని. అప్పుడు బలిచక్రవర్తి ఏమన్నాడు తెలుసా, పసచెడి ఆదిత్యులు తమ కసి మసగుచు విడచి వచ్చి కాలవశగులై. ఇప్పుడు ప్రస్తుతం దేవతలు చంపుతామంటారా, ఇది కూడా ఘనకార్యమేనా? పాము చచ్చిపడిపోయి ఉంటే దాన్ని పెట్టి కొట్టి చంపడం గొప్ప, బుస్సుమని పైకొచ్చే పామును చంపితే అది గొప్పతనం. సింహం మీదకి లంఘించి దూకుతూ ఉంటే దానిని వేటాడితే వీరుడు అంటారు, కానీ చచ్చిపడిపోయిన సింహం దగ్గరికి వెళ్ళి చీపురు కట్టెట్టి నలుగు పాతితే అది ఘనకార్యం ఏమవుతుంది? ప్రస్తుతం వీళ్ళు కాలవశ్యం వల్ల పస చెడి ఏమీ పస లేకుండా ఉన్నారు, శక్తి లేకుండా ఉన్నారు. ఇంత పూర్వం కసిమసగి ఉద్రేకంతో వచ్చేవారు, ఇప్పుడు ఉద్రేకం లేదు. అన్నిటికీ మించి పోని నీరసంతో ఉన్న శత్రువుని చంపేద్దామా అంటే, నమస్కారం బాబోయే దండం పెట్టి శరణు శరణను వస్తున్న వాడిని ఎవడన్నా చంపుతాటయ్యా, చచ్చా, అలా చంపకూడదు, ఆగండి అన్నాడు. వెంటనే పరుగు పరుగుని ఇంద్రుడు వచ్చి బలిచక్రవర్తికి నమస్కారం చేసి, బలిచక్రవర్తి ఎంత పాపాత్ములం అయ్యా మనం, అసలు మనమంటే నా దృష్టిలో నేను సుమా, నిన్నే వండల్లా. మా అమ్మ అదితి, మీ వంశంలో దితి, మీరు దితి వంశస్థులు, మేము అదితి వంశస్థులం, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తండ్రి కశ్యప ప్రజాపతి ఒకడే తండ్రి. అక్క చెల్లెళ్ళ బిడ్డలకి మనకు కొట్లాట ఏమిటి, ఏదో కాలప్రభావంతో కొట్టుకున్నాం, ఎవడి పార్టీ వాళ్ళు విడిపోయాం. అక్కడి నుంచి మేము విడిపోవాలంటే మేము విడిపోవాలని నిరాహార దీక్షలు కూడా చేసేసాం, చివరికి విడిపోయాం. ఏం లాభం, దీనివల్ల ఏం బాగుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి ఉంటే బాగుంటుందని నాకు బుద్ధి కలిగింది, నీ దగ్గరకు వచ్చాను. నాయన నముచి, మీ నాన్న ఎంత వీరుడయ్యా, చచ్చిపోయాడు. అరే రే శంబరా, మీ నాన్న హిరణ్యాక్షుడు, మహావీరుడు, భూమండలం అంతటిని అలా చుట్టేసి బతి కింద ఆడుకున్నవాడు, విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తిగాని చంపలేకపోయాడే అని నముచిని, శంబరుణ్ణి, కాలశంబరుణ్ణి, మధోత్కటుణ్ణి ఓదార్చట. వాళ్ళంతా హిరణ్యాక్షుడి కొడుకులు. బలిచక్రవర్తి, మీ తాత ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడయ్యా, అస్సలు మీ వంశం అంటే మా వంశం కంటే నిజం చెప్పాలంటే రెండు ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళే. ఏమిటో, మీరింత గొప్పవాళ్ళని ఎప్పటికి నాకు జ్ఞానోదయమైంది, ఇంతకాలం మీరు ఎంత గొప్పవాళ్ళని తెలియలే అని ఆ తర్వాత ఏం చేశాడు, నివాత కవచులకేసి తిరిగారు. మీరు సముద్రంలో ఉన్నారు కానీ అసలు మీరు సముద్రంలో కాదు, దేవలోకంలో ఉండవలసిన వాళ్ళు అన్నాడు వాళ్ళని. కాలకేయాదులకేసి తిరిగాడు, మీరు హిమాలయ పర్వతాల్లో దక్కోవడం ఏంటయ్యా, ఇక మీదట మీకు అందరికీ ఉద్యానవనం, నందనోద్యానవనం రాసిచ్చేశాను, ఉండరాజవరంతా మీదే అన్నాడు. ఇలా అందరినీ చక్కగా నచ్చ చెప్పి అక్కడ ఒక వచనంలో రాస్తాడండి పోతర గారు, నముచింబొగడి శంబరున్ ఆలింగనంబు గావించి మధోత్కటున్ మద విరహాతురుండయి సన్మానంబు గావించి. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా గౌరవించేట వాళ్ళని, అంటే వాళ్ళు ఎవ్వరూ కూడా బలిచక్రవర్తిని కాదు అని ముందుకు వెళ్లకుండా వాళ్ళని కూడా ఆకట్టుకున్నాడు. ఇలా అందరినీ ఆదరించాడు. ఆఖరిని బలిచక్రవర్తి ఇచ్చిన ఆసనం మీద కూర్చున్నాడు. ఇంతకీ ఏం పని మీద వచ్చావు, మమ్మల్ని అందరినీ తెగబొబ్బ వేస్తున్నావు అన్నాడు బలిచక్రవర్తి. మీరు గొప్పవాడు గొప్పవాడని పొగుడుతూ ఉంటే మన దగ్గర ఏదైనా పని ఉంటే అలాగే పొగుడుతారు. పని అయిపోయేదాకా దాసాంజనేయ, పని అయిపోతే వీరాంజనేయ, నా అంత గొప్పవాడు లేడు. ఇంతకీ ప్రస్తుతం దాసాంజనేయ అంటున్నావు కారణం ఏమిటంటే, అప్పుడు ఆయన అబ్బెబ్బే పెద్ద పనే ఉంది, మీకు తెలుసు ఈ మధ్యన మీరు ఎలాగో ఈ మధ్యన దారిద్ర్యంతో బాధపడుతున్నారు, మా చేతిలో చావు దెబ్బలు తిరిగి ఇక్కడికి వచ్చారు, మేము కూడా శాపవశాత్తు దరిద్రం పాలయ్యాం, ఇప్పుడు లక్ష్మి కావాలి. లక్ష్మి ఒక్కటే కాదు, పాల సముద్రం చిరిగితే అమృతం వస్తుందిట, అమృతం తాగితే అజరామరులమవుతాం మనం, చాలా గొప్పవాళ్ళు అవుతాం, అందులో ఇంకా రకరకాల సంపదలు కూడా ఉన్నాయట. ఈ సంపదలన్నీ మీరు మేము అందరం పంచుకుందాం, పాలసముద్రం చిలకమని విష్ణు సలహా ఇచ్చాడు, అది చిలికితే అనేక అనేక వస్తువులు వస్తాయి, దానితో మనం సుఖం పొందవచ్చు, మరణాన్ని జయించవచ్చు. ఇది మనం ఉమ్మడిగా సాధించాలి, ఒంటరిగా చేయలేము. ఏమంటామనగానే శవాష్, కాకపోతే మేము ఎన్ని వస్తువులు అడిగితే అన్నీ ఇచ్చేయాలన్నారట రాక్షసులు, ఇస్తామన్నాడు ఆయన. సరే అందరూ ఒక మాటకు వచ్చేశారు. ఇప్పుడు దేవతలందరికీ నాయకుడు ఇంద్రుడు, రాక్షసులందరికీ నాయకుడు బలి చక్రవర్తి అని అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసేసారు అన్నమాట. బలి ఏం చెబితే మేము వింటామన్నారు రాక్షసులు, ఇంద్రుడు ఏం చెబితే అది వింటామన్నారు, సంతకాలు కూడా పెట్టేశారు. అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది. ఇలా రెండు పార్టీలు ఒడంబడికి అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయవలసిన పని పాలసముద్రంలో ఔషధాలు వెయ్యాలి. చెట్లు, లతలు, తృణములు ఇవన్నీ పట్టుకొచ్చేసారు, రకరకాల గడ్డి పరకలు అవి అందులో వేసేసారు. ఇంకా కవ్వం కావాలి. మందర పర్వతాన్ని కవ్వంగా చేయాలిగా. మందర పర్వతం దగ్గరికి బయలుదేరుతూ ఉంటే దేవతల శిల్పి విశ్వకర్మ త్వష్ట ప్రజాపతి ఆయన మంచి తవ్వుగోలలు ఇచ్చాట. అంటే పర్వతాన్ని తవ్వి పైకి ఎత్తడానికి వీలుగా పనిముట్లు చెక్కి బాగా ఇచ్చాడు వాడు. ఈ తవ్వుగోలలు, గుణపాలు ఇవన్నీ పుచ్చుకుని బయలుదేరారు వీళ్ళంతా అంటూ బయలుదేరారు. మొత్తం పర్వతం చుట్టూతా చెరిపోయి తవ్వి పారేశారు. ఏకంగా కొండంత చక్కగా సాఫీగా అడుగును తవ్వి చేతులతో పైకి ఎత్తపోయారట. అది పర్వతం, ఇంకేముంది, దాని కింద చేతులు పడిపోయి పచ్చడి పచ్చడైపోయి చచ్చిపోయారు కొందరు. కొంతమంది చేతులు ఉండిపోయి బాబోయ్ బాబోయ్ అంటున్నారు, కానీ చేతులు రావట్లే. కొండెత్తడం అంటే ఇదేమన్నా ఫైబర్ కుర్చీ ఎత్తడం ఏమిటి? అప్పుడు వాడు ఏడ్చారు, ఏలా హరి కడకేగితిమి, ఏలా పర్వతము నెత్త కడగితివేలా, మనలం హేలాగతి రావిల్చెను హరి. అయ్యో, ఎందుకు మనం విష్ణువు దగ్గరికి వెళ్ళాం? ఎందుకు ఆయన మనకి సలహా ఇచ్చాడు? ఆయన సలహా ఇస్తే మాత్రం మన శక్తి ఏమిటో చూసుకోకుండా కొండ మొత్తం తవ్వి పైకెత్తాలనుకోవడం ఎంత అజ్ఞానం! మన శక్తి ఏమిటో చూసుకోకుండా, వెనక ముందు చూడకుండా ఈ కొండను తవ్వేశాం. ఇప్పుడు ఈ కొండ కింద పడి చచ్చిన వాడు చచ్చారు, కొంతమంది చేతులు నలిగిపోయి మిగతా బయట ఉన్నవాడు మాత్రం బాగానే ఉన్నారు. మనల్ని ఎవరు రక్షిస్తారు అని గొల్లును గోల పెట్టేస్తున్నారట. హరి నారాయణ అన్నారట. ఇలా అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఏడుస్తూ ఉంటే కుయ్యో మర్రోయల్చు ఈసున ప్రార్థింపగా, అయ్యో బాబోయ్ రక్షించమని దేవతలు విష్ణువుని ప్రార్థించారు. రాక్షసులు మాత్రం విష్ణువుని పిలవలేదు, కానీ ఇదంతా దేవతలు చేశారట ప్రార్థన. ఆ క్షణమే శ్రీహరి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. అరే పర్వతం ఎత్తారా? ఎత్తే ముందు ఒక్క విఘ్నేశ్వర పూజ చేశారా? కొబ్బరికాయ కొట్టారా? ఏం కొట్టకుండా టిక్ టిక్ అని ఎత్తేస్తే విఘ్నములు ఇలాగే వస్తాయి అని వెంటనే విఘ్నేశ్వర పూజ చేయించి ఆ మహానుభావుడు గరుత్మంతుని మీద వచ్చాడు అక్కడికి. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవ మానవ విక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగుతు గరుడు వచ్చెన్. బంగారపు కాంతి కలిగిన రెక్కలు ఆయనకున్నాయి. ఆయన రెక్కలు వస్తూ ఉంటే ఇలా పైకి కిందకి అల్లారిస్తే అందులోంచి బంగారపు కాంతి ఉంటుందట. బంగారమే ఆయన రెక్కేమో అనిపిస్తుంది అనమాట. అటువంటి బంగారపు కాంతి కలిగిన రెక్కలను టప్ప 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 అల్లారుస్తూ ఉంటే ఆ రెక్కల నుంచి వచ్చిన గాలిగా కొండంతా గదగదలాడిపోయింది, చెట్లన్నీ గిలగిలలాడిపోయాయి, పెద్ద తుఫాను గాలి పుట్టేసింది అనమాట. పర్వతం మీద ఉన్న చెట్లు అన్నిటినీ ఊపేసుకుంటూ ఆయన వచ్చాడు. శ్రీహరి ఏం చేశాడు? చాలా తేలిగ్గా, ఒక చిన్న పువ్వెత్తినంత తేలికగా ఆ కొండను ఎడం చేత్తో ఎత్తి గరుత్మంతుడి వీపు మీద పెట్టాట. ఇదేదో ఇందాకే వచ్చుంటే వదిలిపోయేదే అనుకున్నారు వీళ్ళు. చేతులు నలిగిపోయి కాళ్ళు నలిగాయని. కానీ ముందు మన ప్రయత్నం మనం చేయాలి. మన వల్ల కాకపోతేనే ఆయన వస్తాడు. కుయ్యో వర్రు అంటే ముందే పిలిస్తే ఎలాగా? ఓ వైరు తయారు చేస్తున్నప్పుడు మన వల్ల కాకపోతే పక్క వాళ్ళ సహాయం అడగలగంటే ముందే నువ్వు చేయంటే అని ఆవిడే చేస్తే డబ్బులు ఆవిడకి ఇస్తారు, నీకెందుకు ఇస్తారు? అందువల్ల కష్టం వచ్చింది కాబట్టి వీళ్ళు ప్రార్థిస్తే స్వామి వచ్చాడు. ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. దాని మీద పెట్టాడు. చచ్చిపోయిన వాళ్ళు, చేతులు నలిగిన వాళ్ళు, నడుం బెణికిన వాళ్ళు వీళ్ళంతా ఏడుస్తున్నారు అక్కడ. స్వామివారు ఉఫ్ అన్నాడు. ఇంకేముంది, అందరూ మళ్ళీ చక్కగా బలంగా ఆరోగ్యంగా తయారయ్యారట. ఉత్సాహంగా లేచారు. ఇప్పుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకున్నాడు. గరుడారూఢుడై ఈ పర్వతం పట్టుకొచ్చాడు, సముద్రంలో మధ్యలో వేశాడు ఆయనే.
మొదలు పెట్టండి అన్నట్ట. ఇక ఇంతవరకు రెండు పనులు అయ్యాయి. ఒకటి సముద్రంలో తృణాల్లో లత ఔషధాలు పడ్డాయి, రెండోది కవ్వం వచ్చి పడింది. ఇంక ఇప్పుడు కావలసింది తాడు. తాడుంటే దాన్ని పట్టుకుని అటు ఇటు చిలకడానికి దేవదానవులు ఉన్నారు. మరి ఈ తాడెవరు? వెంటనే వీళ్ళంతా కైలాసానికి వెళ్ళారు. మళ్ళీ ఎప్పుడు శివుడి మెడలో ఉంటాడు వాసుకి, అందుకే వాసుకి కంఠభూషణం అని. ఆయన దగ్గరికి వెళ్ళారట, నమస్కారం చేశారు. పని అవ్వాలి కదా మళ్ళీ, అందుకని. వాసుకి, ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు, అసలు ఈ శివుడు అంతటి వాడు నిన్ను తన మెడలో పెట్టుకున్నాడంటే నీ గొప్పతనం అప్పుడే అర్థమవుతుంది. శివుడికి ఇంత పూర్వం ఏ గొలుసులు లేవు, నువ్వు వచ్చాకే నిజమైన గొలుసు కనపడుతోంది. ఏమీ లేకుండా పేదరికంతో ఉండేవాడు. ఆహా, బంగారపు గొలుసుని మించిన గొలుసులాగా నువ్వు ఎంత దగదగలాడిపోతున్నావు, ఎంత ముచ్చటగా ఉన్నావు. నువ్వు వచ్చాక శివుడికి అందరూ గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. నీ వచ్చాక లోకానికి కూడా పాములు మెడలో వేసుకోవాలనే కోరిక కలుగుతుందయ్యో. రెండవది, నువ్వు గొలుసుగా మెడలో ఉండడం వల్ల ఆయనకి చాలా లాభం. ఏ సిటీ బస్ ఎక్కినా ఎవడు మెడలో ఉన్న గొలుసు కత్తిరించుకున్నట్టుగా నిన్ను కత్తిరించి పట్టుకుపోలేదు. ఒకసారి పట్టుకెళ్ళమని చూద్దాం. శివుడు వచ్చి సిటీ బస్ ఎక్కితే సేఫ్టీ ఆయనకి, అస్సలు దొంగడు ఎవడు రాడు. అంత హాయి అని రకరకాలుగా పొగిడారు. మహానుభావుడు ఉన్నారు, నీలో ఉన్న విషంతో లోకాలన్నిటినీ ఆక్షణమే భస్మం చెయ్యగలం, అయినా నువ్వు కరుణాస్వరూపుడి అన్నారు. అన్నీ విన్నాక ఆయన మీకేం కావాలని అడిగితే, మేం పాలసముద్రం చిలకాలనుకుంటున్నాం, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ అయ్యాయి, నీ వల్ల మాకు ఒక సహాయం కావాలి. అదేమిటి? నువ్వు పర్వతానికి తాడుగా ఉపయోగపడమన్నారట, కవ్వపుత్రాడుగా ఉండమన్నారు. ఆయన, బాబోయ్ పర్వతం చుట్టూతా మీరు నన్ను చుట్టేసి గిర్రు గిర్రని తిప్పితే నా వెన్నుపూసలు విరిగిపోతాయేమో, లోపల ఉన్న నరాలు దెబ్బతింటాయేమో అంటే చచ్చావేం రాకుండా మేము వరం ఇస్తాం, పైగా అమృతం పుడుతుంది పాలసముద్రం చిలిగితే, అమృతంలో నీకు కూడా భాగమిస్తాం. నీకు తెలియందేమున్నది, మీ తల్లి కత్రువ మీ అందరినీ భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారు చేసే సర్పయాగంలో పడి చావమన్నది, అది అమృతం తాగామనుకో నీకు ఆ మరణం రాదోచ్చి అన్నారు. ఇదేదో బాగుందనుకున్నాడు ఈయన, ఒప్పేసుకున్నాడు. అమృతం అంటే ఎవడొప్పుకోడు మరి. సరే, మెల్లగా ఆయన తీసుకొచ్చారు పర్వతానికి. చుట్టూత చదులు చేసి నున్నగా చేశారట. పర్వతానికి చుట్టాలంటే అది కూడా నున్నగా ఉండాలి, సిమెంట్ రోడ్ లాగా. అందుకే చక్కగా నున్నగా చేసి చెక్కి ఆపై ఈయన్ని మూడు చుట్టలు చుట్టారట. మేము పడగలు పట్టుకుంటాం, మీరు తోక పట్టుకోండి అన్నారు దేవతలు రాక్షసుల్ని. దేవతలు చాలా తెలివైనవాడు, బాబోయ్ మహామేధావులు. వాళ్ళు ఏమన్నారు, మేము తలకాయ పట్టుకుంటాం, మీరు తోక పట్టుకోండి. అనగానే ఈ రాక్షసులు మూర్ఖులు కదా, వీళ్ళు ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా పెడతారు వాళ్ళు. అందుకని వెంటనే వాళ్ళు అన్నారట, ఓహోహో స్వచ్ఛమైన పణంబు మీరలు చక్కబట్టి మదింపగా పుచ్చమేటికి పాకు పట్టగ పురుషత్వము కలిగి, పూరుషత్వము కలిగి మే మచ్చమైన తపోబలాధ్యయనాదులందున గర్వురై ఇచ్చగింతు మే తోక పట్టగ ఇండు మాకు పణాగ్రముల్, ఇండు మాకు పణాగ్రముల్. ఏమిటేమిటి, మీరు పడగలు పట్టుకుంటారా, మేమేమో తోక పట్టుకోవాలా? తోక అంటే కాలు, అంటే మేము కాళ్ళు పట్టుకునేవాళ్ళం, మీరు తలకాయలు పట్టుకునేవాళ్ళా? ఆహాహా, స్వచ్ఛమైన పడగ మీరు పట్టుకుంటే తుచ్చమైన పుచ్చం మేము పట్టుకుంటామా? మేము చాలా గొప్పవాళ్ళం, పురుషులం, మగవాళ్ళం, పైగా తపస్సులో కానీ బలంలో కానీ వేదాధ్యయనంలో కానీ మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంత పండితులమయ్యుండి జ్ఞానులమయ్యుండి గొప్పవాళ్ళమయ్యుండి కూడా మేము తోకలు కాళ్ళు పట్టుకుంటామా? చిచ్చి చిచ్చి, మీరు నీచులు, కావాలంటే మీరు తోకట్టుకోండి, మేము తలకాయలు పట్టుకుంటాం. ఇచ్చగింతుమే తోక పట్టగ ఇండు మాకు పణాగ్రముల్, మేము ఇచ్చగించం పొరపాటును కూడా, మాకిచ్చేయండి పడగలు, మీరే ఉంచుకోండి తోక అన్నారంట. అసలు దేవతలకు కావలసింది అదే. ముందే వీళ్ళు కనుక మేము తోక పట్టుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, అందుకని మేము పడగ మీకు తోక అన్నారు. వాళ్ళు అందులో ట్రాప్లో పడ్డారు. ఇంతకీ ఏమిటో రహస్యం చెప్పంటారా, ఈ పాలసముద్రానికి మందర పర్వతం అందులో కవ్వంగా వేసి వాసుకిని చుట్టి వీళ్ళు చిలకడం మొదలెడితే
ఈ పావు కదా, అందులో మామూలు పావు కదా, విషం కలిగిన, మహావిషం కలిగిన, కాలకూట విషం కలిగిన 1000 పడగలు ఉన్న పావు అది. బాధ తట్టుకోలేక విషం కక్కుతుంది పావు అంటే. పావుని ఇష్టపడితే నలిపేస్తే ఏం చేస్తుంది, బుస్సు బుస్సు అని విషం కక్కుతుంది. ఆ విషం తలకాయ దగ్గర ఎవడుంటే వాడిని కాటేసి చంపేస్తుంది అది. తలకాయ దగ్గర ఉన్నవాడు విషం దెబ్బకి చస్తాడు. అందుకని వీళ్ళు చావకూడదు కనుక ముందు మేము తలకాయలు పట్టుకుంటా ఉన్నారు. అనగానే వాళ్ళు ఎంతసేపు ఈ అజ్ఞానంలో పడిపోయి తలకాయ అంటే గొప్ప, తోకంటే నీచం, కాళ్ళు పట్టుకోవడం అనుకున్నారు, అందుకని మేము తలకాయలు పట్టుకుంటాం అనుకున్నారు. అసలు దేవతలకు కావలసిన అసలు రహస్యం అంతా అదనమాట. ఆ ట్రాప్లో వాళ్ళు పడ్డారు, వీళ్ళు ఒప్పేసుకున్నారు. ఇప్పుడు అర్థమైందా, రాక్షసులు దుర్యోధనుడు ఒకలాంటి వాళ్ళే. దుర్యోధనుడు ఏం చేశాడు, కృష్ణుడు నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటే తలకాయ దగ్గర కూర్చున్నాడు, అర్జునుడు కాళ్ళ దగ్గర నిలబడ్డాడు, వరాలు ఆయనకు వచ్చాయి, వీడు తెచ్చాడు. అలాగే ఇప్పుడు రాక్షసులు కూడా మేము తలకాయలు పట్టుకుంటామన్నారు, అలాగే పట్టుకోండి అన్నారు. వీళ్ళు విస్మయము పొంది దానవ కస్మరుడు హిఫణము విడిచి కైకొనే పుచ్చంబు. విస్మయము పొందాడు, ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. ఆ పుచ్చుకోండి, మీరు ఏదంటే అదే, మీరు తలకాయ అంటే తలకాయ, తోక అంటే తోక, మీరేమంటే అదే ఇచ్చేస్తాను, పుచ్చేసుకోండి తలకాయలు మీరు అన్నట్ట. ఆ విధంగా తలలు వాళ్ళకిచ్చి తోక ఈయన పుచ్చుకున్నాడు. ఇక అక్కడి నుంచి పాల సముద్రం, వీళ్ళు తోక దగ్గర పుచ్చుకునే దేవతలు ఇలా ఇలా అంటున్నారు, వాళ్ళు పడగలు పుచ్చుకుని అలా అలా లాగుతున్నారు. వాళ్ళు పెద్ద మహాకవ్వం వేసి పాల సముద్రం చిలుకుతున్నారట. ఈ చిలుకుతున్నప్పుడు తట్టుకోలేనంత బాధ వచ్చేసింది వాసుకి. ఆయన శరీరాన్ని వేసేసి రబ్బర్ తిప్పినట్టుగా బర్రు బర్రు తిప్పేస్తుంటే ఏమైపోతారు, గిలగిల గిలగిల లాడిపోయాడు ఆయన. విడు విడుడని అహిపల్లుకగా, బాబోయ్ నన్ను విడిచిపెట్టడ్రా బాబు, అమృతం దేవుడరు, నేను చచ్చిపోతాను, ఇంకెప్పుడు జీవితంలో ఒప్పుకోనరా ఆయన పోయి నన్ను విడబండబోయి అని గొల్లను గోలెత్తేట. ఇంక వీళ్ళు విడిచిపెట్టగా ఒక్కసారి పట్టుకుంటూ విడిచిపెడతారా, వడి వడిగా త్రచ్చిరపుడు వారలు. వాళ్ళు మాత్రం అసలు ఆయన మాట వినకుండా. ఇంకో రహస్యం చెప్పమంటారు, ఇక్కడ గర్గభాగవతంలో గొప్ప మాట రాశాడు, ఆయన విడిచిపెట్టండో అని ఏడుస్తుంటే ఆయన అరిచిన అరుపులు వినపడకుండా ఉండడానికి వీళ్ళు ఓహో ఓ అని పాటలు మొదలెట్టి వాడి గొడవ వినపడకుండా వీళ్ళు అరిచి 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 గందరగోళం చేసేసి పురాణ మధ్యలో హాఫ్ అన్నట్టుగా ఈ ఇష్టవతిని తిప్పేయడం మొదలెట్టాడు కవ్వం. అంటే అవతల వాడు ఎంత అరిచి తచ్చినా గీ పెట్టినా వాడి మాట రెండోవాడికి వినపడదు అనమాట. అలా చేసేసారు మొత్తం మీద, ఇష్టం వచ్చినట్టు వాడిని తిప్పేశారు, గిరగిర తిప్పేశారు, బరక 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 అన్నారు. తాడు తెగినట్టుగా వాడి శరీరం అంతా తెగిపోతున్నా సరే పట్టించుకోలేదు పాపం. ఈలోపు ఏం జరిగింది, మొత్తం పర్వతం నీళ్ళల్లోకి దిగిపోయింది. అడుగున ఏం ఆధారం లేదుగా, కొండ కాసేపు తేలింది కానీ ఆ బరువుకి క్రమక్రమంగా చిలకగా చిలకగా మొత్తం పర్వతం సముద్రంలోకి దిగిపోయిందిట. మళ్ళీ మొదలైందిరా బాబు కష్టం, మాకు పర్వతం కనబడటంలో ఇంక మేమేం చిలుగుతాం అని దేవదానవులు ఏడ్చారు. అప్పుడు స్వామివారు విజృంభించాడు, సంవరణయి లక్షయోజనముల వెడలుపై మంచి నున్నని వీపుతో, ఆ వీపు కూడా ఎలా ఉండాలి, నున్నగా ఉండాలన్నమాట. పర్వతం దాని మీద పెట్టినా అలా గిరగిర తిరగాలి తప్ప ఇబ్బంది లేకుండా ఉండడానికి మృదువుగా నున్నగా ఉన్న వీపుతో లక్షయోజనముల వెడల్పుతో ఒక మహాకూర్మ అవతారం ధరించాడు స్వామి. ఆ వెంటనే వీపు మీద నీళ్ళల్లోకి దిగిపోతున్న కొండని పైకి తేల్చాడు. ఆపై ఏం చేశాడు, మళ్ళీ దేవతలతో కలిశాడు, తోక పుచ్చుకున్నాడు. తరిగాండ్రలో నవ్వకడట తరిగవ్వము తానయంట తరిగుదురు తానై హరి ఇచ్చగించెనట హరిహరి హరిమాయ యొక్క హరియే ఎరుగున్. ఎంత విచిత్రం, కొండ కిందకి దిగిపోకుండా ఆ కొండని తానే పైకెత్తాడు కూర్మ అవతారంలో. వీళ్ళు చిలకడానికి కష్టపడుతున్నారని చిలకడానికి తాను కూడా ఒక మనిషిగా వచ్చి సాయం చేశాడు. ఆ వాసుకి బాబోయని చచ్చిపోతున్నానంటే వాడిలో శక్తిని నింపాడు. ఇటు రాక్షసుల్లో దేవతల్లో కూడా క్రమక్రమంగా నీరసం రాకుండా అందులోనూ శక్తి నింపాడు. చివరికి కొండ తాను, కొండకి చుట్టబడిన పాము తాను, అటు ఇటు ఉన్న రాక్షసుల్లో తాను, మళ్ళీ విడిగా తాను, సమస్తం తాను, అన్నీ తానే అయ్యాడు. ఈ విధంగా హరి అన్నీ తానే అయ్యాడు. హరిహరి హరిమాయ ఎరుగు హరియే.
ఆయన మాయ ఆయనకి ఇంకెవరికి తెలియదు, అన్నీ తానే చివరికి కర్త కర్మక్రియ తానే అయిపోయాడు ఆయన, ఆయన తప్ప మరేమీ లేదు. ఇలా చిలుకుతున్నారు, చిలికారు చిలికారు హుషారుగా, అమృతం వస్తుందో అయ్యి అమృతం వస్తుందో అని ఎంత హుషారుగా చిలికారో అంత ఏడుపుచ్చింది వాళ్ళకి క్రమంగా. ఏమిటది, చిలకగా చిలకగా గుబుల్ గుబుల్ అని శబ్దం పుట్టింది. అందులో కొత్త 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 ఉడికిపోతున్న భయంకరమైన హాలాహలం పుట్టింది, కాలకూట విషం పుట్టింది. అది ఆ విషం అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ లేచిపోయింది. బింకంతో శంకెంపక దంభోడి జలిపించిన ఇంద్రుడి మనస్సు కూడా కకావికలైపోయింది. బలిచక్రవర్తి కంపించిపోయాడు. రాక్షసులు దేవతలు పామును వదిలిపెట్టేశారు, కొండను వదిలిపెట్టేశారు. ఆ విషం మీదకొచ్చేస్తూ ఉంటే అందులోంచి వస్తున్న పొగతో, అందులో నుంచి వస్తున్న వేడివేడి అగ్నిజ్వాలలతో సొమ్మసిల్లిపోవడం మొదలుపెట్టారు. క్రమంగా ఆ పొగ లేచిపోయింది, ఆ వేడి తయారయ్యింది. చుట్టుపక్కల ఉన్న అడవులన్నింటినీ కాల్చేయడం మొదలుపెట్టింది. జంతువుల్ని చంపేస్తోంది, ప్రజలందరూ స్పృహ తప్పిపోతున్నారు. లోకమంతా కకావికలైపోయింది. ఒట్టించింది ఆ విషం, అంతకంతకీ జట్టన లేచిపోతోంది. అంతటి ఆ భయంకర కాలకోట విషంతో ఒక్క క్షణకాలంలో లోకాలన్నీ నశించిపోవడానికి సిద్ధమైపోయాడు. ఇంకా లోకంలో ఎవడు మిగలడు, అది కనుక ఇంకాసేపు ఉంటే. దాంతో దేవతలు రాక్షసులు ఏమవుతుంది మధ్యలో ఏమైనా ముట్టుకుంటారమ్మా, అక్కడ నుంచి దేవదానవులు వెంటనే బయలుదేరిపోయారు. తని కైలాసము చేరి ద్వారమున విశ్వాసముతో శంకరాయని శంకరాయని భక్త్యుద్ధతి తోడ పాడిరట. అక్షణమే వీళ్ళంతా కైలాసానికి వెళ్ళిపోయారు, కైలాస ద్వారం దగ్గర చేరారు. తీర్థ చూస్తే కైలాస ద్వారం దగ్గర నందీశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళు, ఇప్పుడు శివుడు లోపలికి ఎవరిని పంపద్దన్నాడు, శివపార్వతులిద్దరు తాండవ నృత్యం చేసుకుంటున్నారు, ఇక్కడే ఉండండి అన్నారట. ఈశోన తౌవారికు లడ్డు చేరి మోద కాపలవాడు కొట్టారు మీకు కర్రలెట్టి టప్ 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 లే లోపలికి కడతారా అన్నారట. మినిస్టర్లు వస్తున్నప్పుడు పోలీసు అడుగు వస్తారే అలా బాదారు. ఈ యూనివర్సిటీలో అల్లరి చేసే విద్యార్థుల్ని పోలీసు లాఠీచార్జ్ చేసి కొడతారే అలా కొట్టారు వీళ్ళు. ఇలా కొట్టేసరికి వీళ్ళంతా కుయ్యో మొర్రో నువ్వెక్కడో పార్వతీ సమేతంగా హాయిగా నృత్యం చేస్తున్నావా, అక్కడ తాండవం ఆడుతున్నావా, ఇక్కడ విషం తాండవం ఆడుతోంది, మేము తచ్చేటట్టున్నాను రా బాబు అన్నారట. ఇలా గొల్లు గొల్లురు గోల పెడుతూ ఉంటే చివరికి ఏం చేశారు, రే మనల్ని లోపలికి పంపర్రా వీళ్ళు, మనం వెళ్ళలేం, వెళ్ళకపోతే ఈ లోకాలన్నీ బూడిదైపోతాయి కాలకోట విషప్రభావంతో, కాబట్టి ఇక ఒకటే, శంకరుడు ఎక్కడున్న ప్రార్థనకి లొంగి వస్తాడు, ఇక్కడికే పిలిచేద్దాం అని రెండు చేతులు తోడించేశారు వెంటనే. జయ గంగాధర వ్యోమకేశ, ఓ జయ గంగాధర వ్యోమకేశ, జయ ఈశా నీలకంఠేశ్వరా, జయ నీహారధరాధరేంద్ర తనయాచారుస్తన ద్వంద్వ సంశ్రయ సంలగ్న పటీర కుంకుమ రజ సంపన్న భాగాంతర. ప్రభు ఈశ్వర పార్వతీదేవి నిన్ను కౌగిలించుకుంటే ఆవిడ వక్షస్థలం మీద ఉన్న కుంకుమ నీ రెండు చేతులకి మధ్యలో ఉన్న ప్రదేశం వక్షస్థలానికి అంటుకున్నది. అలా శోభిల్లుతున్న స్వామి, పటీరంతో కర్పూరంతో శోభిల్లే స్వామి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. ఎంత ప్రార్థించినా స్వామి ఎక్కడో ఉన్నాడు ఇంకా రావడంలా. మళ్ళీ భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. శంకర భక్త మానస వశంకర, శంకర భక్త మానస వశంకర, దుష్ట మదాసురేంద్ర నాశంకర, పాండు నీల రుచి శంకర వర్ణ, నిజాంగ భోగిరాట్ కంకణ, పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర, యోగి హృత్పంకజ పంకజాప్త, జయ తాండవ కేలన భక్త పాలన. శంకర నమస్కారం, భక్తుల మనస్సులు వశించేసుకున్న నీకు నమస్కారం. దుష్టులైన అహంకారంతో ఉండే రాక్షసులను నాశనం చేసే నీకు నమస్కారం.
పార్వతీదేవి హృదయం తామర పువ్వు. ఆ తామర పువ్వుని వికసింపచేసే సూర్యుడు వినియం. యోగుల హృదయములు కలువ పువ్వులు, ఆ కలువ పువ్వుల్ని వికసింపచేసే చంద్రుడి వినువు. తాండవకేళన భక్త పాలన రా రా, మేమంతా నశించిపోతున్నాం, బిడ్డలు లేక మేమంతరం వడ్డారించి మీదకొస్తున్న విషం మమ్మల్ని గొడ్డుల్ని చేసేస్తూ ఉంటే ఒడ్డున పడడానికి దిక్కులేక ఏడుస్తున్నాం, కాపాడమన్నారు. ఇలా బయట ఉండి దేవతలు రాక్షసులు ఏకకంఠంతో శంకర పరమేశ్వర రక్షించు రక్షించంటే ఆ క్షణమే పార్వతీ సమేతంగా అక్కడ అదృశ్యమై లోపల ఇక్కడ ప్రత్యక్షమయ్యాట శివుడు. ఆగండి ఆగండి అన్నాడు కాపలా వాళ్ళని. వాళ్ళేదో బిడ్డలు కష్టం చెప్పుకోవడానికి వస్తే మీరు లోపలికి రావడానికి వీల్లేదని గొడ్డుని బదిలిడి పోతారు ఏమిటారు, రాగండి అని. ఏం నాయనా ఏం కష్టం వచ్చిందంటే ఏం చెప్పమంటావు, అమృతం వస్తుంది అనుకుని పాల సముద్రం తినికం, అమృతం కాదు భయంకరమైన విషం పుట్టింది, ఈ విషం మమ్మల్ని కషాయమై కాల్చేస్తున్నది, రక్షించు పరమేశ్వర అన్నారట. ఎంతటి భయంకరమైన విషం, లోకాలను ఆవరించిన విషం, కాల్చివేస్తున్న విషం, త్రాగి రక్షించేవాడు ఒక్కడు లేడు, కరుణాస్వరూపుడివైన నీ ఒక్కడవు తప్ప అనగానే ఆయన పార్వతికి తిరిగాడు. చూసావా పార్వతి, వీళ్ళకి నేనంటే ఎంత నమ్మకం, ఇంతమంది దేవతలున్నారే, బ్రహ్మన్నాడే, విష్ణు ఉన్నాడే, అక్కడికి ఎక్కడికి వెళ్లకుండా విషం వచ్చి మమ్మల్ని చంపేస్తోంది, దీన్ని తాగి రక్షించమని నా దగ్గరికి వచ్చారు. అమృతం పుడితే వాళ్ళు పుచ్చుకుంటారట, ఇంకేమైనా వస్తే వాళ్ళు పుచ్చుకుంటారట, ఈ ఒక్క విషం మాత్రం నన్ను పుచ్చుకోమని ఇది నాకు ఇచ్చారు పాప వీళ్ళు. ఎంత నమ్మకం నా మీద, సరే ఇంతమంది వచ్చి అడిగితే కాదంటానా, అడిగితే ప్రాణమైనా ఇస్తారు దేవతలు. అందులో నేను దేవతాధీశ్వరుణ్ణి, ఏమంటావు వీళ్ళని కాపాడనా అంటే అలాగేనండి, మీరు ఏం చెప్తే అదే అంది ఆవిడ. ఏమిటేమిటి విషం తగలమా, ఆయన కర్ర వచ్చుకుంటాను మళ్ళీ ఇంటికి వచ్చారంటే అల్లా ఆవిడ. పాపం వీళ్ళందరికీ ఎంత కష్టం వచ్చిందో, తాగేయండి విషం అందిటి పాపం. ఇంతకీ విషం అది మన వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చే కాఫీ కాదు, నెయ్యి కాదు, ఇడ్లీ పెసరట్టు ఉప్మా ఇవేం కావు, భయంకర విషం, లోకాలని కాల్చివేసే విషం అది. అంత విషాన్ని తాగేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఏం చేశాడు ఆ క్షణమే, లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తమల్చి పిలిచి, ఓరి లోకద్రోహి, లోకాలని కాల్చడానికి సిద్ధపడతా ఉట్రా విషమా, ఇలా రా అన్నాడు ఒక్కసారి హుంకారంతో. అంత విషము ఆయన చేతిలోకి ఎంతలా వచ్చిందో తెలుసా, జంబూ ఫలము క్రియ, నేరేడు పండంత ముద్ద ఇతడి చేతిలోకి. అంతటి విషాన్ని ఆయన చిన్న ముద్ద కింద చేశాడు, అది కూడా నేరేడు పండులో ఉందిట. ఆ నేరేడు పండు టక్కన మింగేశాడు. మింగేస్తున్నప్పుడు కదలంబారవు పాప పేరులు వడలన్ ఘర్మాంబువుల్ పుట్టవు, శరీరం మీద ఉన్న పావులు అస్సలు కదలటం లేదట ఈయన విషం తాగుతూ ఉంటే. ఏ ఎలా తాగుతాడో చూద్దామని అలా ఉంటున్నాయి తెల్లబోయి. నిజానికి ఇంత విషం తాగేటప్పుడు ఒళ్ళంతా చెమట పుట్టాలి. కొంచెం వేడివేడిగా కాఫీ తాగితేనే పరుగు పరుగునొచ్చి ఒళ్ళంతా చెమట్లు పడతాయేమన్నా, కానీ ఇంత భయంకర విషం, అగ్నిజ్వాలలతో కూడిన విషం తాగుతూ ఉంటే ఒంటికి చెమట పుట్టలేదట. కన్నులు ఎర్రబారవు, కళ్ళు ఎరిపెక్కాయా, అవి ఎరిపెక్కలేదట. ఏదన్నా తాగిన వాడికి కళ్ళు ఎరిపెక్కుతాయి, రాత్రిపూట చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు రోడ్డు మీద. ఈయన ఎంత విషం తాగినా కళ్ళు ఎరిపెక్కలేదట. ఇంతెందుకు నెత్తి మీద ఉన్న చంద్రబింబం కూడా ఏహి కందిపోలేదట. ఇక్కడే చిన్న పప్పులు అడిగేశారు, ఏమిటో చెప్పమంటారా, అప్పటికా చంద్రుడు పాల సముద్రం నుంచి పుట్ల అయినా సరదా కోసం రాయేశాడు ఆయన. ఎందుకంటే ఆయనకి తెలియక కాదు, కొన్ని కొన్ని కవిత్వాలు అలా తమాషాగా ఉంటాయి. తెగ పొగిడేసే కవిత్వంలో లోపాలు పట్టుకోవాలంటే కొంచెం సూక్ష్మంగా చదవాలి. ఎలాగో చెప్పమంటారా, తెనాలి రామకృష్ణుడు తుంగభద్రా నది మీద ఓ పద్యం రాశాడు. ఎంత బాగా రాశాడో అని మొన్న మధ్యన తుంగభద్ర పుష్కరాలు తిరిగాయి కదా, ఆ పుష్కరాల్లో ఇష్టం వచ్చినట్టు పొగిడేసి ఆ పద్యాలు ఎక్కడికక్కడ రాసేశారన్నమాట. కానీ ఆ పద్యంలో ఎంత భయంకరమైన అపరాధం చేశాడో చెబుతారు. ఇప్పుడు వినండి మీరు, గంగా సంగమ మెచ్చగించునే మదింకా వేరిదే వేరిగా అంగీకారమొనర్చునే యమునతో ఆనందము పొందునే రంగ తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండుని అంగం వంటి సుఖించినేని గుణభద్ర తుంగభద్ర నది. ఈ పద్యం చదవనివాడు ఎవడు ఉండడు, తెనాలి రామకృష్ణుడి కవిత్వం చదివినవాడు. ఈ పద్యంలో ఉన్న తప్పేవాడు చెప్పమంటారా, తుంగభద్ర నది నువ్వు సకల శుభగుణములతో ఉన్నదానివి, నువ్వు గనక సముద్రంలో కలిసి వెళ్ళినట్టయితే, నువ్వు సముద్రంలో కలిస్తే సముద్రుడు గంగానదిని ముట్టుకోడు, గంగాదేవిని సంగమం చేయడానికి అంగీకరించడు. సముద్రములోకి నదులన్నీ వెళ్ళిపోతాయని మీకు చెప్పక్కర్లేదుగా. గంగానది ఎక్కడికి వెళుతుంది? చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతుంది, వెస్ట్ బెంగాల్ దగ్గరికి వెళ్ళి. అవునా? ఎప్పుడైనా నదులన్నీ ఎక్కడికి వెడతాయి? సముద్రంలోకి పోతాయి. కృష్ణానది ఉంది, కృష్ణానది ఎక్కడికి వెడుతుంది? సముద్రంలోకి వెడుతుంది, హంసలదీవి దగ్గర. గోదావరి కూడా అలాగే సముద్రంలో కలిసిపోతుంది, గంగానది సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు ఏమనంటే, ఓ తుంగభద్రానది నువ్వే కనుక సముద్రంలో కలిసినట్టయితే గంగానదిని తనలో కలుపుకుంటాడా? కలుపుకోవడానికి సంగమము. గంగానది, కృష్ణానది, ఈ నదులన్నీ కూడా సముద్రుడికి భార్యలు కాబట్టి గంగానదిని ఒప్పుకోడు. యమునా నదితో ఆనందం పొందడు. రంగతుంగ తరంగహస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించరేని గుణభద్ర. ఇందులో మీకేం అయోమయంగా ఉంది కదా, ఇంతకీ రహస్యం చెబుతావేనండి. తుంగభద్ర అనేది సముద్రంలో కలవదు, ఎందుకని తుంగభద్ర అనేది కృష్ణానదికి ఉపనది కాబట్టి కృష్ణానదిలో తుంగభద్ర అనేది కలిసిపోతుంది కాబట్టి తుంగభద్ర నది సరాసరి సముద్రంలో కలవదు. నిజంగా కృష్ణలో కలవకుండా తుంగభద్రే గనక సరాసరి సముద్రంలో కలిసినట్టయితే ఈ తుంగభద్ర నది అంటే ఉన్న ఇష్టం వల్ల సముద్రుడు గంగని, యమునని, కావేరిని వీటిని తనలో కలుపుకోడు అన్నాడు ఆయన. ఇంతవరకు బాగానే ఉంది, తుంగభద్ర నది అందులో కలవదు కాబట్టి. కానీ ఆయన చేసిన బ్లండర్ ఏమిటంటే యమునతో ఆనందము పొందునే అన్నాడు. యమునా నది కూడా సముద్రంలో కలవదు, ఆ విషయం ఆయన మర్చిపోయాడు. యమునా నది గంగలో కలిసిపోతుంది, ఎక్కడ? ప్రయాగ దగ్గర. కాబట్టి గంగానదికి యమునా నది కూడా ఉపనదే కాబట్టి యమునతో ఆనందం ఎక్కడ పొందాడు ఆయన? తుంగభద్ర ఎలా అయితే కృష్ణానదిలో కలిసి కృష్ణ అయిపోయి ఆ తర్వాత కృష్ణానది మాత్రమే సముద్రంలో కలుస్తుందో అలాగే కలుస్తోంది, యమున కూడా గంగలో కలిసిపోతుంది, దానికి కూడా అడ్రస్ లేదు కాబట్టి యమునతో ఆనందం పొందడం అనేది ఒట్టి అసత్యం అన్నమాట. అది మర్చిపోయాడు కవిగారు ఈ విషయం. ఇలా చాలా విచిత్రమైన పద్యాలు రాస్తూ ఉంటాం అప్పుడప్పుడు, ఎందుకనంటే ఒక కోణం అక్కడికి వెళ్ళదు. అంతేకాని రాయాలని రాయడం కాదు, ఒక్కొక్కప్పుడు ఎంతటి వాడైనా ప్రమాదోధీమతామపి అని చేస్తూ ఉంటారు. ఇలా మీరు చూస్తే టీటీడీ వాళ్ళు భాగవతానికి వ్యాఖ్యానం వేశారు. ఓ మహానుభావుడు ఎడిటర్ దానికి, ఆయన ఆ రోజుల్లో జగత్ ప్రసిద్ధుడు. అంతటి పెద్ద ఆయన్ని ఎడిటర్గా సంపాదకుడిగా వేసి ఇంకా హేమహేమి లేని పండితుల్ని వేసి తిరుపల దేవస్థానం వారు వేసినటువంటి పుస్తకంలో పద్యానికి ఉన్న తాత్పర్యాలు బండభూతులు. ఎన్ని ఆశ్చర్యకరమైన భూతులు ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో ఒక్కోటి. సప్తమ స్కంధంలో వనముల నుండి తొచ్చు మునివర్గము లోపల గోణిగాడు అని ఉంటే దానికి తెలుగులో అనువాదం చేస్తూ తాడేపల్లిగూడారికి చెందిన ఒక ఆయన చేత వ్యాఖ్యానం రాయించారు. విష్ణుమూర్తి ఒట్టి పందిగాడండి, వరాహంగాడు అని రాశాడు ఆయన. ఇంకా మొదటి ఎడిషన్లో పందిగాడు, తర్వాత ఎందుకైనా మంచిదని వరాహంగాడు. ఇంతకీ గోణిగాడు అంటే ఆయన పంది కాదు అని. ఆయన పంది కాదు, అడవిలోనూ ఉండడు, ఆయన చేప కాదు, ఆయన ఏమీ కాదు అని చెప్పడానికి ఆయన గోణికాడు అంటే, ఈయన గోణికాడు అనేది కసడత ఆదేశమైందని తెలుసుకోలేక గోణిగాడు అంటే మనం వ్యవహారికంలో వాడతాంగా, వీడు దొంగగాడండి, వీడు పందిగాడండి అని పందిగాడని తాత్పర్యం రాశాడు చూడండి మీరు. ఇంకా భయంకరమైన తాత్పర్యం దశమస్కంధంలో రాశాడు. అది ఇవన్నీ చెబుతూ ఉంటే మీకు భయం వేస్తుంది ఎందుకు వచ్చింది. సామాన్యులు ఆ తాత్పర్యాలు చదివి మోసపోకుండా ఉండడం కోసం నేను మొన్న తిరుపతిలో ఉపన్యాసాలు చెప్పినప్పుడు బాగా కొంచెం ఏకే, అప్పుడప్పుడు మాబోటివాడు ఏకపోతే మేమే ఏకఛత్రాధిపత్యం అంటారు వాళ్ళు. ఈసారైనా కళ్ళు తెరుచుకున్న తప్పులు దిద్దుతారని చెప్పడం కోసం తప్ప నేను పండితుండని అహంకరించడానికి కాదు. ఈ తాత్పర్యాలు రాసేటప్పుడు మూలం కూడా చదవాలి కొంచెం జాగ్రత్తగా. క్రతుశతంబుల పూర్ణకుక్షివి కాని నీవిటు అని ఒక పద్యం ఉంది దశమస్కంధంలో బ్రహ్మస్తోత్రంలో. దాని అర్థం ఏమిటంటే వందలాది యజ్ఞములు చేసినా సంతోషించని వాడివి, నీ కడుపు నిండదు. వందల యజ్ఞములు చేసినా విష్ణువు యొక్క కడుపు నిండుతుందా? నిండదు. ఆయన కడుపు లోకాలన్నిటితో నిండిన కడుపు, ఈ కడుపు నిండదని అర్థం. కానీ ఆ తెలుగులో అనువాదం చేసినవాడు ఏమని రాశాడో తెలుసా? నీ కడుపులో వందల కొద్ది యజ్ఞాలు దాగి ఉన్నాయి, అయినా నువ్వు గోపాలకుడి అయ్యావు అని రాశాడు. ఇంకేం చెప్తా మీకు అర్థమవుతుంది. క్రతుశతంబుల పూర్ణకుక్షివి కాని నీవు అంటే వందలాది యజ్ఞములు చేసినా సంతోషపడని నీవు, కడుపు నిండని నీవు అని అక్కడ సుస్పష్టంగా ఉంటే నీ కడుపులో వందల కొద్ది యజ్ఞాలు దాగి ఉన్నాయి. దాగి ఉన్నాయి కూడా ఎక్కడితో పుట్టించుకొచ్చాడు? మీకు చూపిస్తాను, ఇక్కడే ఉంది దశమస్కంధం. ఇలాంటివి మరి రాసేస్తే పాపం ఇలాంటి పిల్లలు చదివేవాళ్ళు రేపొద్దున దీన్ని చదివేసి పుస్తకం పొదా కట్ చెప్పేస్తే ఎంత ప్రమాదం. ఈ కథని ఇంకో 100 మంది 10 మందికి ప్రచారం చేస్తారు. అందుకు చెబుతున్నా సరే, ఓ పక్కన పెడితే స్వామివారు విషం తాగుతూ ఉంటే ఆయన శరీరం అంత నిశ్చలముగా ఉన్నది, ఏ మాత్రము కందిపోలేదు, ఆయన అంతటి గొప్పవాడని చెప్పడానికి అంత అందమైన పద్యం రాశాడు. నిజంగా ఆ పద్యానికి ఎన్నిసార్లు తల వంచి నమస్కరించినా మనం చాలా తక్కువే. అసలు నా దృష్టిలో ఈ మొత్తం కవులందరూ ఒక ఎత్తు, ఒక్క పోతన గారు ఒక్కడు ఒక ఎత్తు అనమాట. అంత అద్భుతమైన పద్యం చదవండి. కదలంబారవు పాప పేరు లడలం ఘర్మాంబువుల్ కదలవు అంటాడు ఆయన, పుట్టదంటాడు. ఇంతలో ఈ కథ వింటున్నాడు కదా పరీక్షిస్తూ ఆయన, ఏంటండి దబదబ, దీనికి కూడా కొంచెం విషం అంటే భయం పట్టుకుందేమో, అందుకని ఇది దబదబలాడు. ఆయన అక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశాడు. పరీక్షిత్తు కథ వింటూ వింటూ అన్నట్ట సుకుడితోటి, ఏమయ్యా ఈ దేవతలంతా రాక్షసులంతా కాలకూట విషం అంటే భయపడిపోయి ఎక్కడ కాలిపోతామో ఎక్కడ కాలి చస్తామో అననే భయంతో, పరమేశ్వర ఈ విషం తాగు మమ్మల్ని రక్షించు అని బతిమాలారు అనుకుందాం. సరే ఆయన కూడా శ్రీమహా స్వరూపుడు గనక పరమేశ్వరుడు లోక శ్రేయస్సు కోసం విషం తాగుతానన్నాడు అనుకుందాం. తండ్రి కాబట్టి ఆయన విషం తాగుతానన్నాడు. కానీ అమ్మవారు పార్వతి, శివుడు తనకి భర్త, ఆ తాగేది విషం. విషం తాగితే తన భర్తకి ఎంత ప్రమాదం వస్తుందో ఆవిడికి తెలుసు. అసలు ఆవిడ ఎలా ఒప్పుకుంది విషం తాగడానికి? ఏ భార్య అయినా తన భర్త విషం తాగుతానంటే ఒప్పుకుంటుందా? అఫ్కోర్స్ ఎల్ఐసి డబ్బులు వస్తాయని ఆశపడే ఆవిడ ఎవరినో ఉంటే వేరే విషయం. అది దిక్కుమాలాడు పోతే పోయాడా ఉద్యోగం. ఈ మధ్యన అదొకటి ఉంది, ఏలూరులో ఒక ఆవిడ అంది నాతోటి, నేను చెప్పింది హాస్యానికైనా నిజమే అది, అందుకని చెబుతా అసత్యం ఏమీ లేదు. భర్త పోగానే ఆవిడకి ఒకేసారి 25 లక్షలు వచ్చే మంచి ఇల్లు కట్టుకుంది, ఆ ఇంట్లో సుఖంగా ఉంది, నెలలో ఆవిడికి పెన్షన్ వస్తుంది. పద్మాగర్ గారు పోతే పోయాడండి దిక్కుమాల మగుడు, వాడు బతికొన్న రోజుల్లో సినిమా కడతానంటే 10 రూపాయలు ఇచ్చేవాడు కదా, వాడు పోయాక నా పని సుఖంగా ఉంది, డబ్బు వచ్చేసింది, హాయిగా ఇల్లు కట్టుకున్నాను, పెన్షన్ వస్తుంది, టెన్షన్ లేదు, నేను ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు ఇప్పుడు హాయిగాను అంది ఆవిడ. అంటే వాడు ఎంత బాధ పెట్టాడో మరి, లేకపోతే మరి ఎవడో తెలియదు కానీ హాయిగా ఉంది ఇప్పుడు సుఖంగాను. అలాగా అనుకునే వాళ్ళు ఎవరో ఉండవచ్చేమో, కానీ ఈ అందులో పార్వతీదేవికి పరమేశ్వరుడు ప్రాణం, వాళ్ళు అర్ధనారీశ్వరుడు, నిరంతరం ఒకరి కోసం ఒకరు పుట్టినవారు, వాక్కు అర్థము కలిసినట్టు కలిసిపోతారు వాళ్ళు, శబ్దార్థాలు వాళ్ళు. అంతటి పార్వతి తన భర్తని, ఏమండి మీరు విషం తాగమని ఎలా అన్నది, ఆవిడ ఎలా ఒప్పుకున్నది అని అడిగాడు. అప్పుడు చెప్పాడు సుకుడు అందమైన పద్యం అన్నమాట, మృంగెడివాడు విభుండని మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకుల్ మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మదినం మినదో. ఎంత అద్భుతమైన పద్యం, మృంగెడివాడు విభుండని విషం మింగేవాడు తన భర్త, అది తెలుసు ఆవిడికి, సాక్షాత్తు తన భర్త విషం మింగుతున్నాడని తెలుసు. ఆయన మింగేది కాలకోట విషం తప్ప యాపిల్ పళ్ళ జ్యూస్ కాదు, దీక్షా విరమణ తర్వాత పుచ్చుకునే నిమ్మరసం కాదని తెలుసు, అది విషమని తెలుసు. అది తాగితే ఏమవుతుందో కూడా తెలుసు. అయినా మేలని ప్రజకున్, ప్రజ అంటే సంతానము అని అర్థం. నిజానికి మనందరం ప్రజలు ప్రజలు అంటూనే అసలు ప్రజాశబ్దమునకు సంతానం బిడ్డలు అని అర్థం అనమాట. అందుకే మనకి కాళిదాస్ ఏమని రాశాడు రఘువంశంలో, ప్రజా యై గృహమేధినాం. ఎందుకు రఘువంశపురాజులు పెళ్లి చేసుకున్నారంటే పిల్లల్ని కనడం కోసమే తప్ప లౌకిక సుఖాల కోసం కదట. వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారట, ఉపన్యాసం చెప్పేటప్పుడు వేదిక మీద విజృంభిస్తారు, ఉత్తప్పుడు మాత్రం చాలా తక్కువ మాట్లాడతారు. ఎందుకంటే సత్యాయ మితభాషిణాం, తక్కువ మాట్లాడితే ఎక్కువ అసత్యాలు రావు. అనవసరంగా మాట్లాడితే రాసుకు పూసుకుని 10 సార్లు పక్కన కూర్చుని, వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, ఆ అమ్మాయి ఇలా తిరిగిందిట, ఈ అబ్బాయి ఇలా తిరిగట్ట అని లేనిపోయిన కబుర్లు చెబుతాం మనం. అందుకని సత్యం పలకాలంటే ఎక్కువ వాక్కూడదు. అతిగా వైతే అవుతుంది కాలక్షేపం పళ్ళు అనేసి కాసేపు ఏటీ విరామం వచ్చినప్పుడు పుల్లమ్మ ఇలా చేసింది, ఎల్లమ్మ అలా చేసింది అని కబుర్లు రాకుండా ఉండాలంటే తక్కువ మాట్లాడాలి. అందువల్ల సత్యం పలకాలంటే మనం అతిగా వాగడం తగ్గించమన్నారు. ఎంత బాగా గొప్పవాళ్ళు అంటే వాళ్ళు త్యాగాయ సంభృతార్థానం, వాళ్ళు డబ్బు సంపాదించేవారట. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేయడానికి దానం చేయడానికి ఉట్టినే పోగేసుకోవడానికి కాకుండా ఆవిడ ఏం పనిచేసిన అంతే అన్నమాట. అటువంటి మహానుభావులు వాళ్ళు. ఈవిడ కూడా ఈ ప్రజలు మొత్తం ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా తన పిల్లలు, వీళ్ళు బ్రతికి బాగుండాలి, వీళ్ళకి మేలు జరగాలి, కాలకోట విషం బయట ఉంటే సమస్త లోకాలు భస్మీపటలం అయిపోతాయి కనుక వీరికి మేలు చేకూర్చడం కోసం త్రాగేయండి. మృంగుమనే సర్వమంగళ, ఆవిడ పేరే సర్వమంగళ, అందరికీ మంగళాన్ని ఇస్తుంది, శుభమిస్తుంది. ఆవిడకి అమంగళం వస్తుందే. ఆవిడకి అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే, ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, భర్తని విషం తాగమండడానికి అసలు కారణం మంగళసూత్రం మీద నమ్మకంట. నా మంగళసూత్రం గట్టిది, ఇది తెగదు. మంగళసూత్రం గట్టిందంటే పలుపు తాడేసి కట్టుకున్నది కానీ కాదు. అక్కడ ఆవిడ మెడలో సూత్రం ఉన్నంత వరకు ఆవిడ మాంగళ్య బలం గట్టిది కనుక భర్తకి చావురాదు. ఈవిడిని బట్టి ఆ భర్తకి గొప్పతనం అక్కడ. అందుకని మంగళసూత్రం ఎంత మది నమ్మినదో. ఇందులో రెండు అంతరార్థాలు, తాను శాశ్వతంగా సుమంగళిగా ఉంటుంది, ఆవిడకి ఎప్పుడు అమంగళం రాదు. రెండవది మంగళసూత్రం అంటే భర్త, తన భర్త మీద అంత నమ్మకం ఆవిడకి, అది అంతరార్థం. నా మంగళసూత్రం బాగుండాలంటే అర్థం ఏంటి, ఉట్టి బంగారం మంగళసూత్రం తెగిపోకుండా ఉండమనే. మంగళసూత్రం అంటే అక్కడ భర్త, మా ఆయన బాగుండాలని కోరిక, అసలు అంతరార్థం అది. మొగుడు పోయినా పర్వాలేదు కానీ సూత్రాలు మాత్రం ఇట్లా ఉంటే చాలు అనుకుంటే లాభంలా. అంచేత ఎప్పుడు సంస్కృతం చాలా గొప్పగా చెబుతుంది, అసలైన అంతరార్థం మంగళసూత్రం అంటే భర్త. నా భర్త సమర్థుడు, విషం తాగినా ఇంక ఏమి తాగినా ఆయన ఏమి అవ్వడు, ఎందుకంటే ఆయన ఈశ్వరుడు, ఆయనని ఈ విషం ఏమీ చెయ్యలేదని ఆమె నమ్మింది, తన భర్తనంత నమ్మిందని అంతరార్థం అన్నమాట. ఆ దంపతులు లోకశ్రేయస్సు కోసమే ఆ పని చేశారు. విషం తాగ్గానే ఆ విషం కంఠంలో నిలబెట్టాడు, లోపలికి వెళ్ళలేదు, బయట లేవు. బయట ఉంటే ఈ బయట ఉన్న లోకాలు కాలిపోతాయి, ఆయన కడుపులోకి వెళ్ళిపోతేనో, ఆయన కడుపులో కూడా ఇంకా చాలా లోకాలు ఉన్నాయట, మనకు కనపడని లోకాలు. ఈ లోకములు బూడిదైపోతాయి. లోకములు లేని స్థలం ఒక్కటే ఒకటి ఉన్నది ఆయన శరీరంలో, అది ఒక్క కంఠస్థలం. ఈ కంఠంలో మాత్రం లోకాలు దాచుకోలేదు ఆయన. అందుకని ఇక్కడ ఉంటే ఇటు బయట ఉన్న లోకాలకి ప్రమాదం ఉండదు, ఇటు కడుపులో ఉన్న లోకాలకి ప్రమాదం ఉండదు కనుక కంఠంలో జాగ్రత్తగా అట్టి పెట్టాడు. వెంటనే ఆ కంఠం కాస్త విషం వల్ల నల్లగా మారిపోయిందట, నీలంగా. ఆయన చాలా తెల్లగా ఉంటాడు. అది ఎంత తెల్లగా ఉంటాడో శివుడు అంటే, ఇది ఈ తెల్ల గుడ్డలా ఉంటాడు, చంద్రుడి వెన్నెల్లో ఉంటాడు, పాల నురుగులో ఉంటాడు, ఇంకా మల్లె పువ్వులో ఉంటాడు, నాలాగా తెల్లగా ఉంటాడు ఆయన. ఇంత తెల్లగా ఉండే ఆ స్వామివారి యొక్క కంఠం కాస్త ఈ విషం పడగానే నీలంగా మారిపోయింది. ఆ రోజు నుంచి ఆయనకి ఆ కంఠం దగ్గర ఒక ఆభరణంలో ఉందిట, తొడవు కర్రణి ఒప్పే అంటాడు. అంటే ఒక ఆభరణం అయ్యిందిట అది కూడా. మహానుభావులు ఏ పని చేసినా అది శరీరంలో ఒక అందమైన ఆభరణంలాగా ఒక గొలుసులా తయారైందిట. ఇంకా అప్పటి నుంచి ఆయనకి నీలకంఠుడు, శ్రీకంఠుడు, గరళకంఠుడు అని పేరు వచ్చింది. శ్రీ అంటే విషం అని కూడా అర్థం, విషకంఠుడు అని పేరు వచ్చేసింది అనమాట. ఈ విధంగా మొట్టమొదటి కష్టం అలా గట్టెక్కింది. ఇందులో మనం ఒక అంతరార్థం గుర్తుపెట్టుకోవాలి, ప్రారంభంలో వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయో ఆలోచించారా? కొండెత్తాలనుకుంటే చేతులు కళ్ళు విరిగిపోయా, నలిగిపోయా, చచ్చినంత పని అయ్యింది. అయినా వాళ్ళు భయపడ్డారా? భయపడలేదు. విషం పుట్టింది, అయినా భయపడ్డారా? భయపడలేదు. జ్ఞానులు ఒక పని మొదలు పెట్టాక ఎన్ని కష్టములు వచ్చినా భయపడరు, వెరవరు. వెరవని వాడే ధన్యజీవి అవుతాడట. ఇది పోతనగారు చెప్పిన మాట, ఎప్పుడు విరవకుండా ఉండేవాడు గొప్పడవుతాడు. ఇదే దాన్ని యథాతథంగా పాతకాలంలో సంసారం అనే సినిమా ఉండేది, అందులో NTR నాగేశ్వరరావు అందులో రాస్తాడు చాలా అద్భుతమైన పాట అనమాట. సంసార సాగరాన కష్టాలనంతమైనా వెర్రవని వారే సుఖ జీవనులు ఎప్పుడైనా. ఎంత మంచి మాట అది. ఎన్నో కష్టాలు వస్తూ ఉంటే పోతుంటారే పొద్దున, జీవితాలు అన్నాక ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయా? ఒక్కొక్కప్పుడు సుఖం వస్తుంది, ఒక్కొక్కప్పుడు దుఃఖం వస్తుంది. కానీ రెండింటికి అతీతంగా ఉండాలి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, అలా ఒక చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా కారు చక్రంలో గాలి కొట్టే ఆ బటన్ ఉంటుంది, అది కింద ఉంటుంది, మళ్ళీ పైకి వస్తుంది, పైన ఉంటుంది, కిందకు వస్తుంది, అలా తిరుగుతూనే ఉంటుంది. చక్రం తిరిగినట్టుగా సుఖ దుఃఖాలు తిరుగుతూనే ఉంటాయి. అంచేత వాటిని జ్ఞాని పట్టించుకోకుండా పనిచేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళారు, మొదలు పెట్టారు పాల సముద్రం చిలకడం. చిలకగా చిలకగా అందులో నుంచి ఉప్పుల కుప్పలాగా నాలుగు కాళ్లతో మంచి గిట్టలతో పొట్టి తోకతో మంచి పొదుగుతో మంచి చిక్కనైనటువంటి కొమ్ములతో చక్కని రూపంతో చూసినటువంటి ఆభూతులన్నీ ఆనందపడే రూపంతో పాలవెల్లిలో సురభి పుట్టుకొచ్చింది కామధేనువు. కోరిన కోరికలు తీర్చే కామధేనువు. ఈ కామధేనువు మాకు ఇస్తే మేము దీని పాలతో దీని పెరుగుతో దీని నేతితో యజ్ఞములు చేసుకుంటాం పూజలు చేసుకుంటాం అని ఋషులు తీసేసుకున్నారు కామధేనువుని. ఆ తర్వాత మంచి చెవులు పొడుగ్గ పొడు పైకి ఉంటాయి, అందుకే ఉచ్చై శ్రవము. శ్రవము అంటే చెవి, చెవులు పైకున్నాయి అందుకే ఉచ్చై శ్రవం అన్నారు. సచ్చంద్ర పాండురంబై ఉచ్చై శ్రవమనగపరడు. సచ్చంద్ర పాండురము అన్నారు, చంద్రుడి వెన్నెల ఎంత తెల్లగా ఉందో అంత తెల్లగా పుట్టుకొచ్చింది అనమాట, అది ఉచ్చై శ్రవం. గుర్రం, ఈ గుర్రం నాదొచ్చ్ అని గుర్రం ఎక్కాడు బలిచక్రవర్తి. పట్టపగలే గుర్రం ఎక్కాడు ఆయన. ఇక గుర్రాన్ని ఆయన లాక్కున్నాడు. తర్వాత ఏమైంది, అద్భుతమైన కాంతితో నాలుగు దంతములతో చతుర్దంతమన్నమాట చౌదంతం ఐరావతం అనే దంతావళం పుట్టుకొచ్చింది, ఏనుగు పుట్టుకొచ్చింది. ఇది కూడా లాగేసుకున్నాడు బలి చక్రవర్తి. కానీ ఇంద్రుడు మాట్లాడలా, ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, అమృతం వచ్చేదాకా వాళ్ళు ఏం లాక్కున్నా లాక్కునేవాడి, ఆ తర్వాత చూసుకుందాం అని సైగ చేసి తన వాళ్ళని ఆపేశాడు. ఇక ఆపై అందులో నుంచి మహాపూజ్యుడు చంద్ర భగవానుడు తెల్లని వాడు చంద్రుడు పుట్టుకొచ్చాడు. ఈ చంద్రుడిని విషంతో పాటుగా శివుడు నెత్తి మీద పెట్టేసుకున్నాడు. కంఠంలో విషం, నెత్తి మీద చంద్రుడు, ఇక్కడ వేడి ఇక్కడ చల్లదనం, రెండు కాంపెన్సేషన్ అనమాట పెట్టుకున్నాడు. సరే ఆ రెండు అయిపోయాయి. ఆ తరువాత పుట్టుకొచ్చారట అప్సరసలు. అప్ అంటే నీరు, ఆ నీటిలోంచి పుట్టారు కనుక అప్సరసలు అన్నారు. రంభ, హరిణి, హేమ ఇటువంటి స్త్రీలు పుట్టుకొచ్చారు. తిలోత్తమ, ఊర్వశి ఇద్దరు మాత్రం అప్సరసలు కారు. ఎందుకంటే తిలోత్తమని బ్రహ్మగారు సృష్టించాడు నీళ్లలోంచి పొట్ల, ఊర్వశిని తన తొడ చీల్చి అందులోంచి సృష్టించాడు విష్ణుమూర్తి. అందువల్ల ఊర్వశి ఊరువు నుంచి పుట్టింది. దేవతా స్త్రీలలో కలిసిపోయారు తర్వాత వాళ్ళు. కానీ అప్పంటే నీరు, అందులోంచి పుట్టడం వల్ల అప్సరసలు అన్నామే, అలాంటి నీళ్లలో పుట్టిన వాళ్ళు కారు తిలోత్తమను ఊర్వశిని. తక్కిన వాళ్ళంతా పుట్టుకొచ్చారు. వీళ్ళు పుట్టాక మరి కొంతమంది దివ్య స్త్రీలు పుట్టారు. వీరు పుట్టిన తరువాత పుట్టుకొచ్చిందట అందులో నుంచి ఒక పరమ పవిత్ర సుందరీమణి కౌస్తుభమణితో పాటుగా. ఆ కౌస్తుభమణిని విష్ణువు స్వీకరించాడు. మణి తర్వాత పుట్టింది ఆవిడే రమామణి, లక్ష్మీదేవి పుట్టుకొచ్చింది. పాలము నీటి లోపలి మీది మీగట మిసిమి జిట్టున చేసి మేనికాంతి నెలరేని తళ్ళుకు వెన్నెల మెల్లమెల్ల కలవోత నెల్లత నవ్వులకు ఏమో ఎల్లమా విలేజి ఉరులమేసి తీయగా కూయుకో ఎల్లగోత కొంతుకయుకో నడికిరే ఎల్లమెడు నల్లని మొగిళ్ళులే కలికి తల్ల కట్టుగా నమరెనో కలువరేకులే దీనికి కన్నులేమో తమ్మి పువ్వులే అడుగులై తనరనేమో దీని బొడగన్న కన్నులు దేనినైనా చూడబోలునివేయి మెచ్చులిక నేల. పాలసముద్రం చిలికి అందులోంచి మేగడ వెన్న బయటికి తీసుకొచ్చి ఆ వెన్న ఆ జిట్టు శరీరంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది, అంత కోమలంగా నొన్నగా మిసమిసలాడిపోతుంది అంటే చర్మం, అటువంటి చర్మంతో పుట్టుకొచ్చింది ఆవిడ. తియ్యమావిడి చెట్ల చిగుళ్ళు తిని మత్తెక్కి వసంత ఋతువులో కుహు కుహు అని కూసే కోయిల కూత ఆవిడ కంఠం. అంటే ఆవిడ పాడితే కోయిల కూత కూడా బలాదూరు అనమాట, అంత బాగుంది, చాలా ముచ్చటగా పలుకుతుంది. కొంతమంది మాట్లాడతారు, ఆడ మాట్లాడుతుందో మగ మాట్లాడుతుందో తెలియదు మనకి, ఫోన్లో మాట్లాడుతుంటే ఒక్కసారి అనుమానం వస్తూ ఉంటుంది అనమాట. ఈవిడ మాట్లాడితే అంత అద్భుతమైన కోకిల గానంలా ఉంటుంది. చంద్రుడి వెన్నెల అది కూడా కార్తీక మాసంలో కానీ ఆశీజ మాసంలో కానీ చాలా బాగుంటుంది. ఆ వెన్నెల మెలమెలలు ఆవిడ నవ్వులు, ఆవిడ నవ్వితే వెన్నెల చిలికినట్టుంది. అర్ధరాత్రి వేళ అమావాస్య నాడు నల్లని మబ్బులు ఆకాశంలో వస్తే ఎలా ఉంటుంది, అలా ఉంది ఆవిడ చుట్టూ, అంత నల్లగా ఒత్తుగా ఉందన్నమాట. కలువ పువ్వులు ఆవిడకి కళ్ళు, తామర పువ్వులే ఆవిడ పాదాలు, శుతిమెత్తగా కోమలంగా ఉన్నాయి. ఎంతెందుకు ఈవిడిని చూసిన కళ్ళతో ఇంక దేన్ని చూసినా చిచ్చి అనిపిస్తుంది, రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తం ఉద్దేశింది వెనకటికి ఒక ఆవిడ, అలా ఉందన్నమాట. మహారాజు గారు టీవీగా ఎరుగు మీద వచ్చాడు, రాజుగారంటే మంచి అలంకారం చేసుకుని కిరీటంతో వస్తే ఆయన చూసింది ఒక ఆవిడ, చిచ్చి ఈయన ఇంటికి వచ్చాక మొగుడిని ఎంత మొత్తిందిట, నువ్వు ఉన్నావు ఎందుకు ఆయన చూడు ఎంత అందంగా ఉన్నాడు అని. అంటే రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్తం ఉద్దేశింది అని ఒక సామెత. అలాగే ఆవిడ చూశాక ఇంకా ఏ స్త్రీని చూడలేరు అంత సౌందర్యవతి అని. ఆవిడ పుట్టి పుట్టగానే తరుణికి మంగళ స్నానంబు చేయంతమని, అమ్మవారు పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, అయ్యి బాబా మెరుపు తీగలా ఉన్నది, ఈవిడ హిరణ్యవర్ణ, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ అని శ్రీ సూక్తంలో చెప్పామే, ఆవిడ హిరణ్యవర్ణ బంగారపు రంగులో ఉంటుందిట. ఇంకా ఆవిడికి బంగారానికి తేడాలా, అమ్మ లక్ష్మీదేవే బంగారం, బంగారమే లక్ష్మీదేవే అన్నట్టుగా ఉంది. అటువంటి అమ్మని స్నానం చేయిద్దామని ఒక పీట వేశారు, బంగారపు పీట, దాని మీద కూర్చుంది. వరుణుడు వచ్చాడు, ఓ మంచి దండ ఇచ్చాడు ఆవిడికి, ఎప్పుడూ వాడిపోని తామర పువ్వుల దండ, అమ్లాన మాలిక. మ్లానము అంటే వాడిపోవడం, ఈ దండ ఎంతసేపు ఉంటుంది, కాసేపు నాకు వాడిపోతుంది. కానీ ఆమెకి ఏనాడు వాడిపోకుండా మెడలో జాగ్రత్తగా శాశ్వతంగా ఉండే ఒక దివ్య పుష్పమాల ఇచ్చాడు. ఆ దండ నాకు కూడా ఇస్తే మీకు దండ కలిసి కలిసి వచ్చేది, ఎప్పుడు వేసుకొచ్చేవాడిని, అటువంటి దండ ఇచ్చాట. ఇంకా ఇప్పుడు ఈవిడికి స్నానం చేయాలి. స్నానం చేయాలంటే వస్త్రాలు కూడా కట్టుకుని స్నానం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బట్టలు తీసేసి విగ్రహాలకు అభిషేకం చేస్తారు, చాలా దోషం. ఏదో ఒక గుడ్డ కట్టాలి, ఒక తిరుపతిలో అలా కడతారు. అందుకని ఆవిడకు ఒక మంచి పట్టు పుట్టం పట్టుకొచ్చి ఇచ్చాడు హిమవంతుడు. వేదాలు చదువుతున్నాడు బ్రహ్మగారు, ఆయన ఓ పక్కన వేదం చదువుతూ ఉండగా దిగ్వేదండములు, ఈ దిగ్గజములు వచ్చి తమ తొండములతో ఆకాశగంగా జలం పట్టుకొచ్చి అమ్మవారికి చెరో పక్కన నిలబడి ఆ తొండంతో నీళ్ళు అలా పోస్తున్నాయి అనమాట. చక్క ఇంట్లో బాత్రూములో అదేంటారు మనం షవర్ బాత్ చేసినట్టుగా ఇది అనమాట, అటో షవరు ఇటో షవరు, ఇవి తొండంతో అలా చక్కగా నీళ్లు పోస్తున్నాయి, ఆ నీళ్లతో స్నానం చేస్తుంది ఆవిడ. ఆవిడకు రొంపట్టదు, మనమైతే ఇంట్లో చన్నీళ్ళు స్నానం చేస్తే హచ్చి హచ్చి స్నానం చేయకుండానే ఇక్కడ ఒకరు కూర్చొని హచ్చి హచ్చి తుమ్ముతూనే ఉన్నారు. హచ్చి అని ఒకడు, ఐడియా అని ఒకడును, బిఎస్ఎన్ఎల్ అని ఒకడును, ఈ రకంగా అక్కడ ఆ తల్లికి ఆ బాధ లేదు కనుక హాయిగా శుభ్రంగా స్నానం చేస్తుంది. ఇదన్నమాట మనకి పటాల్లో కనపడతాయే లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు లేదా తొండం పట్టుకోవడం, కుండలు పట్టుకోవడం, నీళ్లు పోయడం అని. దానిని ఆదిశంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఇందులో కనకధారా స్తోత్రంలో. దిగ్గస్థితి కనక కుంభ ముఖావసృష్ట సర్వాహిని విమల చారు జలప్లుతాంగిం ప్రాతర్ణమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీ అమృతాబ్ధిపుత్రి. దిగ్గస్థితి సాధారణంగా మనకి పటాల్లో రెండే ఏనుగులు చూపిస్తాడు, రెండే ఏనుగులు కాదు, హస్తిభి అని ఏనుగులు అని బహువచనం వాడారు. ఏనుగుల చేత బహువచనం ఒకటి కాదు, ఎనిమిది ఏనుగులు ఉన్నాయి దిగ్గజాలంటే మరి, ఈ ఎనిమిది ఏనుగులు కూడా వచ్చేసాయి అక్కడికి. ఈ నేల మీద వేసి కొట్టి కొట్టగానే పగిలిపోయే మట్టి కుండలు కాకుండా కనక కుంభములతో వచ్చాయి. కనక కుంభములు అంటే రెండు అర్థాలు చెప్పచ్చు, ఆవిడ కుంభస్థలాలే కనకాలు, ఏనుగుల కుంభస్థలాలు కూడా బంగారం రంగులో ఉంటాయనండి అని ఒక అర్థం. కానీ నిజం కాదు, తొండంతో పట్టుకొచ్చే కొండలు అది భాగవతంలోనే చెప్పాడు, అవి కలశజలంతో అభిషేకం చేసాయి. కాబట్టి బంగారపు కొండలు తొండంతో పట్టుకొచ్చాయి, అక్కడి నుంచి ఆ నీళ్లు పట్టుకొచ్చాయి. ఆ కుంభముఖం నుంచి కొండలో ఉన్న మూతుంటు, కొండకు కూడా మూతుంటుందిగా, ఆ మూతితోటి నీళ్లు ఎత్తి పేద పోసాయి. ఏం నీరది, సర్వాహిని, సర్వాహిని అంటే ఆకాశగంగ. ఆ నీరు ఎటువంటి నీరు, విమల స్వచ్ఛమైన నీరు అనమాట, ఎక్కడ అందులో కాలుష్యం లేదు. చారు జల అందంగా ఉందట, నీరు కూడా బాగుండాలి చూడటానికి కూడా. ఒక్కొక్క చోట నీరు స్వచ్ఛంగా ఉంటుంది కానీ నీటి రంగు బాగుండకపోవచ్చు. స్వచ్ఛమైన నీటికి రంగు రుచి లేదంటారే, కానీ ఆకాశ గంగకి రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, శక్తి ఉంటుంది. అది అద్భుతమైన నీరు. అటువంటి పరమ పవిత్రమైన ఆకాశ గంగా విమల స్వచ్ఛ జలములు నెత్తి మీద పోసాయి ఆ ఏనుగులు. ఆ కుండలతో పోస్తూ ఉంటే ఆ నీళ్లతో ఆవిడ శరీరం తడిసింది. జల పులత అంగీయం, పులతము అంటే తడపబడిన. ఆ నీటితో ఆవిడ అవయవములన్నీ కూడా తడపబడ్డాయి. ఆవిడ హాయిగా స్నానం చేసింది. ఇంత బాగా ఎందుకు రాశాడంటే, పులతాంగి అనకపోతే ఏదో కాసి నీళ్ళు పడి స్నానం చేసి తుడుచుకోవడం కాదు, మొత్తం అవయవాలని తడవాలన్నమాట. పూర్తిగా శరీరం తడవాలి, రుద్దుకోవాలి, నలుగు పెట్టుకోవాలి. ఆవిడ నలుగు పెట్టుకుని బాగా జలకమాడింది, పూర్తిగా స్నానం చేసిందనమాట. మగ్నురాలయ్యింది, నీటిలో మునిగింది. అటువంటి తల్లిని ఆయన స్తోత్రం చేశాడు. ఇదిగో ఈ పోతనగారి భాగవతంలో ఉన్న పద్యం, సంస్కృతంలో ఉన్న శ్లోకం, వీటిని శంకరాచార్యుల వారు రాశారు. దీనినే చాలా అందంగా పరమ పవిత్రంగా లక్ష్మీదేవి యొక్క అవతార ఘట్టం అంతా తెనాలి రామకృష్ణుడు ఒక పద్యంలో చెప్పాడు. తెనాలి రామకృష్ణుడు పీఠికలో ఒక్కొక్క దేవతని స్తోత్రం చేశాడే, అందులో లక్ష్మిని కూడా స్తోత్రం చేశాడు. ఏమన్నాడు ఆయన అంటే వరుసగా, అవతార మందే ఏ అఖిలైక జనయిత్రి కలశ రత్నాకర గర్భసీమ పాయక ఉండు ఏ పరమ పావన సాధ్వి చక్రి బాగా మధ్య సౌధ వీధి తోబుట్టు వయ్యే ఏ తులిత కాంచన వర్ణ వెలది వెన్నెలగాయువేలు పునకు అభిషేకమాడు అభిషేకమాడు ఏ అభివర్ణితాచార దిగ్గజానీతమౌతేట నీట నవనిధానంబులేదేవి జవళి సరకులు అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి సరస శుభదృష్టి రామానుజయ్య సుతుని ఆదరించు విరూరి వేదాత్రి మంత్రి. అవతారమందనే అఖిలీక జనయిత్రి, సమస్త లోకాలకి ఆవిడ ఒక్కతే తల్లి. అటువంటి ఏకైక మాత కలశరత్నాకర గర్భసీమ, పాల సముద్రం మధ్యలో ఉన్న ఒక కెరటంలోంచి పుట్టిందిట. పాల సముద్రం మొత్తంలోంచి పుట్టరుగా. ఒక తల్లి నుంచి పిల్లాడు పుట్టాడంటే తల్లి శరీరం అంతట్లోంచి పుడతాడా? కేవలం గర్భంలో ఒక సంచిలో ఉంటాడు, తర్వాత జన్మిస్తాడు. అలాగే పాల సముద్రంలో ఉన్న ఒక చిన్న కెరటం ద్వారా అమ్మవారు పుట్టిందిట, అవతరించిందిట. ఆ తర్వాత తోబుట్టు వయ్యనే తులిత కాంచన వర్ణ, ఆవిడ తోబుట్టు వయ్యిందిట. బంగారం రంగుతో ఉండే లక్ష్మీదేవి ఒక ఆయనకి చెల్లెలయ్యింది. ఎవరికి? ఆయనకి వెలది వెన్నెలకాయు వేలుపునకు. ఏదో వెన్నెల కాసే దేవత అనొచ్చు, కానీ వెలది వెన్నెల, వెలది వెన్నెల అంటే పిండి వెన్నెల, స్వచ్ఛంగా మెల్ల మెల్ల తెల్ల తెల్లలాడిపోయే వెన్నెల అన్నమాట. అంతటి వెన్నెల కాసే చంద్రుడికి తోబుట్టు అయ్యే చెల్లెలయ్యింది. ముందు చంద్రుడు పుట్టాక ఇవిడు పుట్టింది, అదే కెరటంలోంచి. ఆ కెరటమే కడుపు సముద్రుడికి. ఆ గర్భంలోంచి ముందు ఆయన పుట్టాడు, నెక్స్ట్ ఈవిడ పుట్టింది. ఒకే కడుపులోంచి పుడితే అన్న చెల్లెళ్ళు అవుతారు. అందుకే చంద్ర సహోదరి చంద్రమయ్యే అంటున్నాము మనం. ఆవిడ చంద్రుడికి చెల్లెలు. ఆ తర్వాత ఆవిడకి నివాసం ఉండడానికి ఒక బిల్డింగ్ కావాల్సి వచ్చిందిట. బిల్డింగ్ ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే, ఇంకా ఆ ఊరు ఈ ఊరు లాభంలా, ఈ అప్రూవల్స్ కావాలి, సిమెంట్ కావాలి, కాంక్రీట్ కావాలి, ఇవన్నీ ఎవడపడతాడు, ఇంజనీరింగ్ ప్లాన్ కావాలి, మళ్ళీ మేస్త్రిగాడు ఏడిపిస్తాడు, ఎంత గొడవ ఇది. అందుకని బాధపడలేక అసలు పెర్మనెంట్గా ఎప్పుడూ పునాదులు కదలకుండా, చెక్కు చెదరకుండా, 50 పైసా ఖర్చు లేకుండా, సిమెంట్ ఖర్చు లేకుండా, అప్రూవల్ ఖర్చు లేకుండా ఉండే బిల్డింగ్, శ్రీ మహావిష్ణు వక్షస్థలం, ఈ రెండు చేతులకి మధ్యలో ఉన్న ఈ చక్రి బాగా మధ్య సౌధ వీధిలో పెర్మనెంట్గా నివాసం పెట్టుకుందిట ఆవిడ. శ్రీ మహావిష్ణువు యొక్క రెండు చేతులకి మధ్యలో ఉండే వక్షస్థలమే ఆవిడకి శాశ్వత గృహం. ఆ ఇల్లు మాత్రమే ఆవిడ విడిచిపెట్టదు, ఎవరు ఖాళీ చేయమనరు, రెంట్ పెంచరు, పెంట గొడవ అసలు లేదు, అంత హాయిగా ఉంటుంది అక్కడ. ఈ మూడు రసకి ఇప్పుడు రాశాడు, అభిషేకమాడునే అభివర్ణితాచార దిగ్గజానీతమవు తేట నీట. దిగ్గజములు తీసుకుని వచ్చే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయించుకుంటుంది ఆవిడ. రోజు స్నానం చేస్తుంది, అప్పుడప్పుడు అభిషేకం ప్రత్యేకంగా ఆ నీటితో చేసుకుంటుంది. ఇంకా ఆవిడకి ఒంటి మీద పెట్టుకునే నగలు, నవనిధులు ఆ నిధులే ఆవిడికి నగలట. అంతటి తల్లి ఆదిలక్ష్మి. అంభోరుహం జన్మగృహం భవత్య వక్షస్థలం విష్ణుగృహం విష్ణుగృహం మురారే. ఆవిడకి అంభోరుహం తామర పువ్వులోంచి పుట్టింది, అదేమో జన్మగృహం అంట. వక్షస్థలం భర్తృగృహం మురారేహి, మురారేహి వక్షస్థలం భర్తృగృహం. విష్ణుమూర్తి వక్షస్థలమేమో మెట్టినిల్లు, పుట్టినిల్లు తామర పువ్వు, విష్ణు వక్షస్థలం మెట్టినిల్లు. కానీ ఆవిడ రెండు చోట్ల ఉండదు అంటాడు శంకరాచార్యులు వారు. ఎంత గొప్ప మాటో తెలుసా, నువ్వు పుట్టడం తామర పువ్వులో పుట్టి ఉండొచ్చు, విష్ణు వక్షస్థలం మీద ఉండవచ్చు, కానీ ఆ రెండు చోట్ల మానేసి కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. నా హృదయం అనే తామర పువ్వు నీ కోసం ఒక లీల గృహం, అంటే విడిది గృహం, గెస్ట్ హౌస్ రెస్ట్ హౌస్గా పెడుతున్నా. ఆ రెండిళ్ళు వదిలిపెట్టి నా మనస్సు అనేటటువంటి తామర పువ్వులో ఉండం అన్నాడు. ఎంత అందంగా అన్నాడు చూడండి. అక్కడెక్కడో ఉంటే లాభం, మాకేమిటి, మా హృదయం నీకు లీలాగృహం. లీలాగృహం అంటే మనం అప్పుడప్పుడు సరదా కోసం వెళ్ళినప్పుడు విడిది గృహం పెట్టుకుంటామే అటువంటి గృహం అన్నమాట, క్రీడాగృహం. ఇది నీకు క్రీడాగృహం, ఇందులో ఉండి క్రీడించు. అప్పుడు మాకు దారిద్ర్యం ఉండదు, అప్పుడు మాకు అనారోగ్యం ఉండదు, అప్పుడు మాకు దుఃఖం ఉండదు, శాశ్వత సంతోషం ఉంటుంది అంటాడు ఆయన. అటువంటి లక్ష్మీదేవికి ఇప్పుడు స్నానం చేయిస్తున్నారు. ఈ స్నానం రేపటిదాకా చేయనిద్దాం జలకాలాటలలో అని. రేపు స్నానానంతరం జరిగే ఘట్టాలు అద్భుత ఘట్టాలతో మళ్ళీ నాలుగవ రోజు కలుసుకుందాం. ఇంకా రెండు రోజుల్లోకి వచ్చేసాం, అప్పుడే మూడు రోజులు వెళ్ళేపోయింది.
మంగళం. మంగళం.